ಸಭಾಯೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೇ ನಮಃ. ಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀ ಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತಿ ಸ್ವರೂಪ ಜಗದಂಬಾಯೈ ನಮಃ. ವಿಶ್ವೇಶಂ ಮಾಧವಂಡುಂಡಿಂ ದಂಡಪಾಣಿಂಚ ಭೈರವಂ ವಂದೇ ಕಾಶೀಂ ಗುಹಾಂ ಗಂಗಾಂ ಭವಾನೀಂ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಭೂಮಿಷ್ಠಾಪಿ ನಯತ್ರ ಭೂಃ ತ್ರಿದಿವತೋಪ್ಯುಚ್ಚೈರಥಸ್ಥಾಪಿಯ ಯಾ ಬದ್ಧಾ ಭುವಿ ಮುಕ್ತಿದಾಸ್ಯುರಮೃತಂ ಯಸ್ಯಾಮೃತಾಯಂತವಃ ಯಾ ನಿತ್ಯಂ ತ್ರಿಜಗತ್ಪವಿತ್ರತಟಿನೀ ತೀರೇ ಸುರೈಃ ಸೇವ್ಯತೆ ಸಾ ಕಾಶೀ ತ್ರಿಪುರಾರಿ ರಾಜನಗರೀ ಪಾಯಾದಪಾಯ ಜಗತ್ ಆನಂದಮಾನಂದವನೇ ವಸಂತಂ ಆನಂದಕಂದಂ ಹತಪಾಪವೃಂದಂ ವಾರಾಣಸೀನಾಥಮನಾಥನಾಥಂ ಶ್ರೀವಿಶ್ವನಾಥಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ. ಓಂ ನಮಃ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಭಾಕ್ಷ್ಯಾಂತಸ್ಯ ಉಚಿದಾಯಿನೇ ಸಹಸ್ರಶೀರ್ಷಾ ಪುರುಷಃ ಸಹಸ್ರಾಕ್ಷಸಹಸ್ರಪಾತ್ ನಮಾಮಿ ತೇ ಪದದ್ವಂದ್ವಂ ಸರ್ವದ್ವಂದ್ವನಿವಾರಕಂ ನಿರ್ದ್ವಂದ್ವಯಾ ಧಿಯಾ ವಿಷ್ಣೋ ಜಿಷ್ಣ್ವಾದಿಸುರವಂದಿತ ಮಾತರ್ಭವಾನಿ ತವ ಪಾದರಜೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ತವ ದಾಸತರೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ನ ಭವಾನಿ ಯಥಾ ಭವೇಸ್ಮಿನ್ ತದ್ವಾಗ್ಭವಾನ್ಯನುದಿನಂ ನ ಪುನರ್ಭವಾನಿ. ಅನ್ನಪೂರ್ಣೇ ಸದಾ ಪೂರ್ಣೇ ಶಂಕರ ಪ್ರಾಣವಲ್ಲಭೆ ಜ್ಞಾನವೈರಾಗ್ಯ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಚ ಪಾರ್ವತಿ ದೇವಿ ಸುರೇಶ್ವರಿ ಭಗವತಿ ಗಂಗೇ ತ್ರಿಭುವನ ತಾರಿಣಿ ತರಳ ತರಂಗೇ ಶಂಕರ ಮೌಳಿ ವಿಹಾರಿಣಿ ವಿಮಲೆ ಮಮ ಮತಿ ರಾಸ್ತಾಂ ತವ ಚರಣಯುಗಳೇ ಡುಂಡಿರಾಜಂ ಗಣೇಶಾನಂ ಸರ್ವವಿಘ್ನೌಘನಾಶನಂ ತಂ ವಂದೇ ವಿಶ್ವನಾಥಸ್ಯ ಪ್ರಿಯಪುತ್ರಂ ಶಿವಾಪ್ತಯೇ ದೇವರಾಜ ಸೇವ್ಯಮಾನ ಪಾವನಘ್ರಿಪಂಕಜಂ ವ್ಯಾಳಯಜ್ಞಸೂತ್ರಮಿಂದುಶೇಖರಂ ಕೃಪಾಕರಂ ನಾರದಾದಿಯೋಗಿವೃಂದವಂದಿತಂ ದಿಗಂಬರಂ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೆ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೆ. ರತ್ನಭದ್ರಾಂಗಜೋದ್ಭೂತಂ ಪೂರ್ಣಭದ್ರಸುತೋತ್ತಮಂ ವಿಶ್ವೇಶ್ವರ ಪ್ರಿಯಂ ಯಕ್ಷಂ ವಂದೇಹಂ ದಂಡನಾಯಕಂ ಶ್ರೀಸರ್ವೌಘನಾಶಿನೀಂ ದೇವೀಂ ನಮಾಮಿ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಮೋಕ್ಷದಾತ್ರೀಂ ಪೂತತಮಾಂ ಶ್ರೇಯೋರೂಪಾಂ ಶಿವಪ್ರಿಯಾಂ ಶಾರದಾ ಶಾರದಾಂಬೋಜ ವದನಾ ವದನಾಂಬುಜೆ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಗದಾದಂ ತಪೋನಿಧಿಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯೇ. ಶ್ರೀ ಶ್ರೀ ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ಶ್ರೀಚರಣದ ಪಾದಪದ್ಮಮುಲಕು, ಶ್ರೀ ಶ್ರೀ ವಿಧುಶೇಖರ ಭಾರತಿ ಸ್ವಾಮಿ ವಾರಿ ಪಾದಪದ್ಮಮುಲಕು ಸಭಕ್ತಿಗಂಗಾ ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕೃತರು ಚೇಸುಕೊನಿ, ಶ್ರೀ ವೇದವ್ಯಾಸ ಮಹರ್ಷಿ ಪ್ರಣೀತಮೈನ ಸ್ಕಂದ ಪುರಾಣ ಅಂತರ್ಗತ ಕಾಶೀಖಂಡಂ అరవై రెండవ అధ్యాయం ప్రారంభించి చెప్పుకుందాం. నిన్నటి రోజున పంచనదము యొక్క ఆవిర్భావం, బిందుమాధవుడు యొక్క వృత్తాంతం, అగ్నిబిందువు ఏ రకంగానైతే ముక్తిని పొందాడు, అలాగే శ్రీ మహావిష్ణువు ఏ రూపాలలో వారణాసిలో ఉన్నాడు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా నిన్న చెప్పుకున్నాం. అంతే, ఎవరైనా సరే ఈ పంచనద స్నానం చేసే సందర్భంలో కిరణ ధూతపాపాచ గంగా యమునా సరస్వతి నద్యః పునంతు మాం, ఆ సంస్కృతం చదవలేకపోతే కిరణ ధూతపాప గంగా యమునా సరస్వతి నదులు నన్ను పునీతుణ్ణి పవిత్రుణ్ణి చేయుగాక అని చెప్పి స్నానం చేయాలన్నమాట. స్నానం చేసేటప్పుడు ఆ శ్లోకం చదవాలి, లేదైనా తెలుగులోనైనా ఆ భావం చెప్పుకోవచ్చు. మూడు నదులు కలిసినాయి కదా, ధూతపాప, ఐదు నదులు కిరణ, గంగా, యమున, సరస్వతి. ధర్మనదం అంతకు ముందే ఉంది, అందువల్ల ఈ నదులన్నీ నన్ను పవిత్రుని చేయుగాక అని అక్కడ స్నానం చేయాలి. సరే, అగస్త్య మహర్షి ఈ రకంగా కుమారస్వామి చెబుతూ ఉంటే విని చాలా ఆశ్చర్యకరమైనటువంటి బిందుమాధవుడు పంచనదమ యొక్క ప్రభావం చెప్పేవాయని ఆయన చాలా అభినందించాడు కుమారస్వామిని. ఆ తర్వాత జరిగిన కథ ఏమిటో చెప్పవని అడిగితే చెప్పడం ప్రారంభిస్తున్నారు కుమారస్వామి. అగస్త్య మహర్షి, వినవయ్యా, ఈ కథ వినటం చేతనే సర్వపాపములు నశిస్తాయి, అన్ని విఘ్నములు నశిస్తాయి, మహాశ్రేయస్సు మనకు కలుగుతూ ఉంటుంది, వృద్ధి పొందుతుంది. ద్విజరాజ ఎప్పుడైతే మహాదేవుడి దగ్గర నుండి విశ్వనాథుడికి ఇక్కడ దివోదాసు యొక్క వృత్తాంతం ఇక్కడ అంతా కూడా చెప్పి వచ్చేటప్పటికీ, విశ్వనాథుడి దగ్గర నుంచి వచ్చి నేను వెళ్ళి చెప్పి వచ్చానని గరుత్మంతుడు వివరించాడు శ్రీ విష్ణు భగవానుడు. ఆయన సంతోషంతో మంచి కానుక ఇచ్చాడు గరుత్మంతుడికి. బ్రహ్మణామగ్రత కృత్వా తతశ్చాభి అభ్యుయేయో హరి. బ్రహ్మగారిని ముందు పెట్టుకున్నాడు, సూర్యభగవానుడు ఉన్నాడు అక్కడ, అంతకుముందు వచ్చిన వాళ్ళు సూర్యభగవాను పక్కన తీసుకున్నాడు, అలాగే గణాలన్నీ అంతకుముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకున్నాడు, గణపతినేమో చేయి పట్టుకున్నాడు, మిగిలినటువంటి యోగిని మాతలందరూ ఉన్నారు వీళ్ళందరినీ వెంట పెట్టుకొని ఆయనకు అభ్యుత్థానం ఎదుర్కోవటానికని ఇంకా బయలుదేరారు. వెంటనే అధ నేత్రాతిథిం కృత్య దేవదేవం వృషద్వయం మంక్షుతార్క్ష్యా తవారుహ్య ప్రణనామ శ్రీయపతి. దూరంగా ఉన్నారు వాళ్ళు, గరుడ వాహనుడై వెళ్ళాడు అక్కడికి. ఆయన ఎప్పుడైతే దర్శనమైందో దగ్గరగా వెంటనే గరుత్మంతుడిపై నుండి దిగాడు ఆయన. సరే, బ్రహ్మగారు కూడా అందరూ కూడా దిగారు వారి వారి ఆసనములపై నుండి. ఆ పరమేశ్వరుడికి విశ్వనాథుడికి అందరూ కూడా నమస్కారాలు చేశారు. ముఖ్యంగా బ్రహ్మగారు ముందుగా నమస్కారం చేశాడు, తలకాయ ఉంచి నమస్కారం చేయబోయినాడు. అంతేకాకుండా చేతులు స్వస్తివాచకం పలుకుతూ ఆర్ద్రాక్షతలు తీసుకొని రుద్రసూక్తములు పఠిస్తూ తర్వాతనే పండ్లు మొదలైనటువంటివన్నీ కూడా శుభసూచకమైనవి ఇవన్నీ కూడా తీసుకొని రుద్రసూక్తములు పఠిస్తూ ఆయనకు శిరస్సు వంచి నమస్కారం చేయబోతూ ఉంటే వారించాడు, నాయన నువ్వు పెద్దవాడివి, నాకంటే నువ్వు నమస్కారం చేయవద్దని, బ్రహ్మని నమస్కారం చేయవద్దని వారించాడు. పెద్దవాళ్లకు మరి వాళ్ళ చేత నమస్కారాలు పొందకూడదు, పెద్దలైనటువంటి వాళ్ళు ఆచారాన్ని పాటించాలి, అధర్మాన్ని. అందువల్ల బ్రహ్మగారిని నువ్వు నమస్కారం చేయొద్దు అని చెప్పి ఇట్లా వారించారు. గణపతిని వెంటనే ఆయన వచ్చి పాదాల మీద నమస్కారం చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు తండ్రికి. సంతోషంతో ఆయన తన ఆసనంపైనే పక్కన కూర్చోబెట్టుకున్నాడు, తన ఆసనంలోనే అర్థాసనంలో గణపతిని కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా సోమనంది మొదలైనటువంటి ఆ గణాలందరూ కూడా వచ్చి నమస్కారం చేశారు, యోగినులు కూడా నమస్కారం చేశారు. ఆ తర్వాత సూర్యభగవానుడు నమస్కారం చేశాడు. ఇంకా విష్ణుమూర్తి పక్కనే ఒక సింహాసనం వేశారు, ఆ సింహాసనం మీద విష్ణుమూర్తి కూర్చున్నాడు, ఆయన కూర్చోబెట్టాడు. ఎడం వైపున ఉన్నదే కుడివైపునేమో దక్షిణ భాగంలో బ్రహ్మగారిని కూర్చోబెట్టుకున్నారు, ఎడవ భాగంలోనేమో విష్ణుమూర్తిని కూర్చోబెట్టుకున్నారు. అందరూ కూడానే నమస్కారాలు అందరూ చేశారు, అందరినీ కూడానే కేవలం శిరస్సును అట్లా కదిలిస్తూనే వాళ్ళ నమస్కారములన్నిటికీ అనుగ్రహంగా అట్లా శిరస్సు కంపించి చూచారు. సరే, సూర్యభగవానుడు కూడా చాలా సంతోషించాడు, ఆయనే చేతితో అది చేత్తోనే ఆయన కూడా నమస్కారం చేశాడు. బ్రహ్మగారు కూడానే చేతులు జోడించి ఆయనకు ఏదో చెప్పబోతున్నాడు, చెబుతున్నారు, భగవన్ ఓ దేవదేవేశ, ఓ పార్వతీపతి, నన్ను క్షమించాలి, వారాణసికి వచ్చి మళ్ళీ నేను ఇక్కడే ఉండిపోయినాను, మళ్ళీ ఇక్కడ వృత్తాంతాలు ఏవి మీకు చెప్పడానికి నేను తిరిగి రాలేదు. ప్రభు, ఏదో పని మీద వచ్చినటువంటి వాళ్ళు కూడా కాశీకి ఎట్లా విడిచెళ్తారయ్యా, కాశీకి విడిచి ప్రసంగతోపి కాశీం ప్రాప్య చంద్రవిభూషణ కించిత్ అవిధాతుం శక్తోపి త్యజేతు స్థవిరాతాదతు. నేను వృద్ధుణ్ణి, అందులోనేమో కాశీకి వచ్చాను, ఏదో చేయదలుచుకుంటే చెయ్యగలను, కానీ ఏమీ చెయ్యలేకపోయినాను ఇక్కడ ఉండి. కారణం ఏమిటయ్యా అంటే, నేనేమో సహజంగా బ్రాహ్మణుణ్ణి, ఆ కారణంగా ఇతరులకు అపకారం చెయ్యలేను. ఆయనేమో ధర్మ మార్గంలో ఉన్నాడు, మీరేమో ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాడి జోలి వెళ్ళవద్దు, వాళ్ళని మనం రక్షించాలి అని చెప్పేమో మీరు చెప్పి ఉన్నారు. ఆ కారణంగా నాకు శక్తి ఉన్నప్పటికీ ఏమీ చేయలేదు. కాశీకి వచ్చిన వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి చెప్పాడండి. కించిదపకర్తవ్యం జానతా కేనచిత్ కనుదూతూ కాశీపతే అని చెప్పి చెప్పి ఈ మాటలు విని సంతోషించి బ్రహ్మగారు నవ్వుతూ బ్రహ్మగారితో అంటున్నాడు, ఏమయ్యా నువ్వు చెప్పే విషయాలన్నీ నాకు తెలుసులే, సర్వం అవయమి అహం, నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పకముందే నాకు సమస్తం తెలుసయ్యా, నీలో ఏమీ దోషం లేదు, అందులో నువ్వు బ్రాహ్మణుడివి కదా, బ్రాహ్మణుడు చేయవలసిన పనులు చేశావులే, బ్రాహ్మణుడు ఇతరులకు ఏం అపకారం చేయలేడు, తన ధర్మాన్ని తను పాటిస్తాడు, చక్కగా నీ ధర్మాన్ని పాటించావు, ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేశావు, బ్రాహ్మణుడు అయినందుకు మంచి విషయం, చాలా సంతోషం. అంతేకాదు ఒక లింగము కూడా రెండు లింగాలు స్థాపించాడు, బ్రహ్మేశ్వరుడని దశాశ్వమేధేశ్వరుడని రెండు లింగములు స్థాపించావు. ఒక్క లింగ స్థాపన వల్ల వేల అపరాధములు చేసినా పోతాయి. ఒక్క లింగం స్థాపించిన చేత తస్య అపరాధలేశోపి నాస్తి సర్వాపరాధిన, ఎన్ని అపరాధాలు చేసినప్పటికీ వాడికి మాత్రం ఏమీ దోషం అంటదయ్యా, అపరాధం ఏముండదు. అందులోనే ఒకవేళ బ్రాహ్మడైనటువంటి వాడు 1000 అపరాధములు చేసినప్పటికీ అతన్ని మాత్రం నిందించకూడదయ్యా. ఎందువల్లంటే బ్రాహ్మణుని గనక నిందించినట్లయితే తనకు అపరాధం చేశాడని వాడి ఐశ్వర్యం త్వరలోనే నశిస్తుంది అని ఈ రకంగా ఎప్పుడైతే మంచిగా మాట్లాడాడో బ్రహ్మగారితో ఇంకా గణాలన్నీ కూడా ఊపిరి పీర్చుకున్నాయి. ఆమె పరమేశ్వరుడు శాంతంగానే ఉన్నాడులే, కోపం ఏమీ లేదు, చాలా ప్రసన్నంగా ఉన్నాడని వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకున్నారు మిగిలిన గణాలందరూ కూడా. ఆ తర్వాతనే అందరూ కూడా పరస్పరం వాళ్ళలో వాళ్ళు చూసుకుంటూ మొహాలు చూసుకుంటూ ఉన్నారు. సమయం చూసుకొని సూర్యభగవానుడు కూడానే నమస్కారం చేసి చెబుతూ ఉన్నాడు, నాథ కాశీమితో గత్వా యథాశక్తి కృతోపధి అకించిత్ కరతాం ప్రాప్త సహస్రకరవానపి. నాకైతే సహస్రకిరణుణ్ణి అయినప్పటికీ ఇంత శక్తి ఉండి కూడా ఏమి చేయలేకపోయినాను ప్రభు, మీ విషయంలో నేను కాశీకి వెళ్ళి కూడా స్వధర్మ పాలనలో ఉన్నటువంటి ఆ రాజు విషయంలో మరి ఏమి చేయలేకపోయినాను, నేను ఇక్కడే ఉండిపోయినాను, మీరు వస్తారులే కొద్ది రోజులు అనేటువంటి అభిప్రాయంతో నేను గ్రహించినటువంటి వాడిని, మీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. నేను అనేక విధాలుగా ఇక్కడ విభజించుకొని ద్వాదశాదిత్య రూపంలో కాశీలోనే ఉంటున్నాను. నా మనోరథం అనేటువంటి ఆ వృక్షం ఇన్నాళ్లకు మిమ్మల్ని చూడటం వల్ల ఫలించింది, ఏదో నా భక్తి ప్రభావం చేతను అని ఈ రకంగా సూర్యభగవానుడు చెప్పేటప్పటికీ ఆ దేవదేవుడే, నాయన భాస్కర నీ తప్పేమీ లేదులే నాయనా, మమైవ కార్యం విహితం త్వం యదత్ర వ్యవస్థిత, నువ్వు ఇక్కడ ఉన్నావంటే నా పనే నువ్వు చేశావులే అన్నాడు, నాకు అది ఉపకారమే ఉండటం అన్నాడు. దేవదాసు దేవతలందరినీ ఇక్కడ రా ఉండటానికి వీల్లేదని చెప్పి బహిష్కరించాడు కదా, నువ్వు నా మనిషివి దేవతవి, నువ్వు కాశీలో 12 రూపములు ధరించి ఇక్కడ ఉన్నావంటే ఏమైంది మరి, ఆయన చెప్పినటువంటి ప్రతిజ్ఞ ఏమైనట్లు కాబట్టి ఉన్నదే, మన వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారంటే నా పని ఒక రకంగా సులభం అవుతున్నదిలే, తర్వాత నేను అందువల్ల రావటం జరిగింది, ముందు మీరు రావటం వల్ల అని సూర్యభగవాను కూడా ఓదార్చాడు. గణాలను కూడానే పాపం సిగ్గుతో పని చేయలేకపోతే మళ్ళీ మందరాద్రికి వెళ్ళి వృత్తాంతము చెప్పలేకపోతే సిగ్గుతో తలలు ఉంచుకున్నారు, వాళ్ళని కూడా ఓదార్చాడు. ఆ తర్వాత ఒక్కసారి విష్ణుమూర్తి వైపు చూచాడు, హరిహి నకించిదప్చూచే సర్వజ్ఞాగ్రే మహామనాహ. వాళ్ళందరూ ఏదో చెప్పుకున్నారు కానీ ఆయనకు సర్వజ్ఞుడు అన్నీ తెలుసు, ఆయన ముందు నేను చెప్పడం ఏంటని ఆయన ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయినాడు విష్ణుమూర్తి. ఆయనకు తెలుసుగా ఈయన వల్ల గణపతి వల్లనే తాను వచ్చానని, అంటే ఇక్కడ రావాల్సిన కథని కొద్దిగా ముందుకు వచ్చి గణపతి మహాత్మ్య అక్కడ ప్రశ్న వేయటం వల్ల వచ్చింది ఆ స్తోత్రము అవన్నీ కూడా, అసలు ఇక్కడ రావాల్సింది అది. ఈశోపి శ్రుతవృత్తాంత, ఆయన గరుత్మంతుని పంపి జరిగిన విషయమంతా చెప్పాడు కదా, మనస్సులోనే ప్రసన్నుడైనాడు, ఈయన వల్ల నేను రావడానికి ప్రధాన కారణభూతుడైనాడని చెప్పి ఒకరొకరు మాట్లాడుకోకపోయినా మనస్సులోనే వారంతా కూడా ఎవరికి ఇద్దరు కూడా ప్రసన్నులైనారు. ఇంతలోనే గోలోకం నుండి ఆవులు గోవులు వచ్చినాయండి. సునంద, సుమన, సుశీల, సురభి, పంచమి, కపిల మొదలైనటువంటి ఆవులన్నీ వచ్చినాయి. అవన్నీ కూడా వచ్చి వాత్సల్య దృష్టితో చూచినాయి. చూచేటప్పటికీ వాళ్ళ యొక్క పొదుగుల నుండి పాలు వచ్చేసేసినాయి. అదొక పెద్ద సరస్సు ఏర్పడిందండి. అక్కడ ఒక పెద్ద సరోవరం ఏర్పడింది. పాల వర్షం కురిపించినాయి అన్నమాట అవన్నీ కూడా. ఆనాడు అక్కడ ఇంద్రుడు కామధేనువులన్నిటిని పిలిచి గోవింద పట్టాభిషేకం చేస్తాడు ఆ గోవర్ధన పర్వతం ఉద్ధరణ అప్పుడు. ఇక్కడ కూడా పాల వర్షం కురిపించారు, క్షీర వర్షం కురిపించారనమాట. ఆ తర్వాత పయోధిరివ సద్వితీయ ప్రైక్షి పార్షదై, అది పాల సముద్రమా రెండవ అన్నట్లుగా తయారైందనమాట. అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి విశ్వనాథుడు, అది చాలా ఉత్తమోత్తమైనటువంటిది అయిపోయింది ఆ తీర్థం. దానికి కపిల మొదలైన గోవుల యొక్క క్షీరం కాబట్టి కపిలా తీర్థం, కపిలా హరదము అనేటువంటి దానికి నామకరణం కూడా చేశారు మహేశ్వరుడే. ఆయన ఆజ్ఞ ప్రకారం దేవతలందరూ కూడా అక్కడ చక్కగా స్నానం చేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు ఆ తీర్థంలో నుంచిటండి దివ్య పితామహులందరూ వచ్చారు. మన పితామహులందరూ, దివ్య పితామహులందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా చూచి ఈ దేవతలందరూ వాళ్ళకి తర్పణలు ఇచ్చుకున్నారు. బరిహిష్ అగ్నిస్మాత్తులని, బారిహిషదులని, ఆజ్యపులని, సోమపులని మొదలైనటువంటి వాళ్ళు మన పితృదేవతలు. వాళ్ళందరూ కూడా అక్కడ దివ్య పితృదేవతలందరూ బాగా తృప్తి చెంది వాళ్ళు ఆజ్ఞాపించారు, స్వామి మీరు ఇక్కడే ఉండాలి, మీరు ఇక్కడ ఉంటే మాకు బాగా తృప్తి కలుగుతుందని విశ్వనాథుణ్ణి దేవతలందరూ వింటూ ఉండగా ప్రార్థించారు పితృదేవతలు. ఆ కపిలా తీర్థంలో మీరు ఇక్కడ మీ సాన్నిధ్యం ఉండాలి అని చెప్పి ప్రార్థించారు. మీ వల్ల మాకు చాలా తృప్తి కలిగింది మీరు రావడం వల్ల ఇక్కడికి అని. అప్పుడు పరమేశ్వరుడు మహాదేవుడు అంటున్నాడు, ఆ పితృదేవతలందరినీ సంతృప్తిపరచడం కొరకు ఓ విష్ణు వినవయ నా మాట మహాబాహు, పితామహ ఓ బ్రహ్మ విను, ఈ కపిల తీర్థంలో, ఈ కపిల గోవుల యొక్క క్షీరంతో నిండినటువంటి ఈ కపిల తీర్థంలో ఇక్కడ కనుక పిండ ప్రదానం కనుక శ్రద్ధతో చేసినట్లయితే వాళ్ళ పితృదేవతలందరూ కూడా నా ఆజ్ఞ ప్రకారం అందరూ సంతృప్తి చెందుతారయ్యా. మరొక విశేషం కూడా చెబుతున్నాను వినవయ్య, అమావాస్య సోమవారం నాడు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే చాలా గొప్పది. అమావాస్య అమాసోమ, మొన్న ఈ మధ్య అమావాస్య సోమవారం శ్రవణ నక్షత్రం మూడు వస్తే అది ఎప్పుడో 28 ఒకసారి వస్తుంది, దాన్ని మహోదయం అంటారు. సంగమాలలో, నదీ సంగమ సముద్ర సంగమాలలో వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. అందువల్ల కుహు సోమ సమాయోగే దత్తం శ్రాద్ధ, అమావాస్య సోమవారం వస్తే ఇక్కడ శ్రాద్ధం చాలా విశేషమైన ఫలప్రదమయ్యా. మహాప్రళయంలో కూడా జలరాశి అంతా కూడా నిర్జలమైపోయినప్పటికీ ఈ ఇక్కడ ఈ పుణ్యం మాత్రం, ఈ పితృదేవతల సంతృప్తి మాత్రం ఇది అక్షయంగా ఉంటుందయ్యా. ఈ అమావాస్య సోమవారం నాడు ఇక్కడ తీర్థం చేశామంటే ఇంకా గయలో పిండం ఎందుకు, పుష్కర తీర్థంలో ఎందుకయ్యా? గయ ఓ గదాధర అంటే ఓ మహావిష్ణు గయలో ఉంటుంటాడు గదాధరుడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, బ్రహ్మాదేవుడు ఇక్కడ ఉన్నాడు, వృషధ్వజుడనైన నేను ఇక్కడ ఉన్నాను, మన ముగ్గురం ఉంటే ఇక్కడ ఫల్గుని నది ఉండదా? అది ఇక్కడ ఉన్నది, ఉన్నట్లే ఆకాశంలో ఉండే దివ్య లోకాలలో, అంతరిక్షంలో, భూమి యందు ఉన్న తీర్థములన్నీ కూడా ఈ కపిల తీర్థంలో ఉంటాయిగా. కురుక్షేత్రంలో, నైమిషారణ్యంలో, గంగాసాగర సంగమంలో సూర్యగ్రహం నాడు ఎంతటి ఫలం వస్తుందో ఇక్కడ కూడా అంతటి ఫలితం వస్తుందయ్యా. ఈ తీర్థమునకు 10 రకాల పేర్లు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. మధుస్రవ, పుష్కరిణి, కృతకృత్య, అలాగే క్షీరనీరథి, వృషభధ్వజ తీర్థం, పైతామహ తీర్థం, గదాధర తీర్థం, పితృతీర్థం, కపిలా తీర్థం, సుధాఖని, శివగయ, ఈ రకంగా ఈ 10 పేర్లతో ఇది వ్యవహరింపబడుతుందయ్యా. దీనికి 10 రకాల పేర్లు ఉన్నాయి. ఈ తీర్థము, ఈ నామములు 10 చదివినప్పటికీ పితృదేవతలు సంతృప్తి చెందుతారయ్యా. పిండ ప్రదానం చేస్తే మంచిది, కనీసం ఈ 10 నామములు చదివినా అక్కడికి వచ్చి వృషభ తీర్థం దగ్గరికి వచ్చి వాళ్ళంతా పితృదేవతలు బాగా సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా సూర్యగ్రహణం నాడు ఇక్కడ బాగా పితృదేవతలకు తృప్తి కలగడం కొరకు బ్రాహ్మణుడని భోజనం చేయించాలి, శ్రాద్ధం చక్కగా నిర్వహించాలి. అక్కడ కనుక చేస్తే పితృగణం ఉన్నదే క్షీర సముద్రంలో ఉంటారు, వృషోత్సర్గం అని ఒక క్రియ చేస్తూ ఉంటారు. అది జీవించి ఉండగానే చేయవలసినటువంటి కార్యక్రమాలలో అది కూడా ఒకటి, వృషభాన్ని వదిలేసేయటం. ఈ వృషోత్సర్గం అనే క్రియ ఇప్పుడు మనం మరణించిన తర్వాత చేస్తున్నారు, 11వ రోజు 12వ రోజు. అక్కడ వృషోత్సర్గం కనుక చేస్తేటండి ఆ అశ్వమేధ పురోడాశములతో పితృదేవతలను తర్పించినంత ఫలం వస్తుంది. గయాతో అష్టగుణం పుణ్యం అస్మిన్ తీర్థే పితామహా. గయ కంటేటండి అమావాస్య సోమవారం నాడు అక్కడ పిండ ప్రదానం చేస్తే 8 రెట్లు అధిక ఫలం ఉంది అమావాస్య సోమవారం నాడు. నేను ఫస్ట్ మొట్టమొదటిసారి కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ మా మిత్రులు, ఇక్కడ వారి మిత్రులు కూడా ఇక్కడ కూడా ఉన్నారు, వీరేశ్వర శర్మ గారు, వారి మిత్రులు చూకుల సత్యనారాయణ శాస్త్రి గారు 18 సంవత్సరాలు ఉన్నారు అక్కడ ఈ పేటే అనుకుంటాను. వారు నేను వెళ్ళిన రోజే ఈ అమావాస్య సోమవారం వచ్చింది, నాకు దాని ప్రభావం తెలియదు అప్పుడు, 2010లో. వాళ్ళు కొంతమంది కలిసి ఈ వృషభధ్వజ తీర్థానికి పిండ ప్రదానానికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఎప్పుడో 12:00 1 గంటకో తిరిగి వచ్చారు. ఈ కాశీలో ఉన్న వాళ్ళందరూ అమావాస్య సోమవారం వస్తే అక్కడికి వెళ్తారు. అమావాస్య అక్కడికి వెళ్ళలేకపోతే ఇప్పుడు కొంతమంది క్షేత్ర సన్యాసం స్వీకరిస్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి వీళ్ళ కొద్దిగా పంచక్రోశికి అవతల హద్దు దాటి ఉన్నది అది. అప్పుడు చంద్రేశ్వరలింగం దగ్గర అట్లా కొన్ని మూడు మనకు ఇంతకుముందే చెప్పారు, అక్కడ ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అమావాస్య నాడు అంత గొప్ప పుణ్యం అన్నమాట ఇది. దానికి శివగయ అని కూడా పేరున్నది ఈ వృషభధ్వజ తీర్థానికి. ఇప్పటికి కూడా అమావాస్య సోమవారం వస్తే ఓ బ్రాహ్మణుని తీసుకొని అన్ని సామాగ్రి తీసుకొని ఏదో కొంతమంది వెళ్ళి అక్కడ దాదాపు 10 మందో 30 మందో 40 మందో వీళ్ళని బట్టి వెళ్ళి స్నానం చేసి ఆ తీర్థంలో పిండ ప్రదానాలు చేస్తూ ఉంటాం అందరూ కూడా. అమాయాం సోమయుక్తాయాం శ్రాద్ధం కపిలధారికే ఏషాం గర్భే అభవత్ శ్రావో. ఇంకా అందరూ కూడా అక్కడ ముక్తిని పొందుతారండి. గర్భస్రావం అయినటువంటి వాళ్ళు, దంతములు రాకముందా మరణించిన వాళ్ళు, ఇట్లా రకరకాల ఘోరమైనటువంటి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడ కనుక స్నానం చేస్తే, తర్పణ విడిస్తే అందరూ సంతోషిస్తారండి. అందరూ బ్రహ్మలోకానికి వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ కూడా ఇదే తీర్థానికండి. కృతయుగంలో ఇదేమో అంత క్షీరమయంగా ఉంది పాలు, త్రేతాయుగంలో అంత తేనెమయంగా ఉంటుంది మధుమత్తు, ద్వాపరయుగంలోనే నెయ్యిలాగా ఉంటుంది నేతిమయం ఘృతం అన్నమాట, కలియుగంలో మాత్రం జలమయం. ఇది పంచక్రోశి సీమకు బయట ఉన్నప్పటికీ పంచక్రోశి మధ్యలో ఉంటే వాటికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సీమా బహిర్గతం అభిజ్ఞేయం తీర్థమిదం శుభం. తీర్థ పంచక్రోశికి కాశీకి బయట ఉన్నా ఇది చాలా శుభప్రదమైంది. మధ్య వారాణసి మధ్యలో ఉన్నట్లే దీనికి ప్రాముఖ్యం ఉంది. కారణం ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అన్నాడు. మధ్యే వారాణసి శ్రేష్టం మమ సాన్నిధ్యతో నరైహి. నేను ఉన్నాను ఇక్కడ వృషభధ్వజుడు, అందువల్ల దీనికి వారాణసి బయట ఉన్నా వారాణసి మధ్యలో ఉన్నంత ప్రాముఖ్యం వస్తుంది. మరి మీకు వృషభధ్వజుడనే పేరు ఎందుకు వచ్చింది ఆ తీర్థానికి అంటే, ఆయన మందరాద్రి నుండి బయలుదేరి వస్తున్నాడు, వృషభ వాహనుడు వస్తున్నాడు, ఆయన వాహనుడే వాహనం మీద అధిష్ఠించి ఆ ధ్వజం ముందు కాశీవాసులకు కనిపించిందిట. ఆ వృషభధ్వజుడు కదా, ఆ ధ్వజం జెండా కనిపించింది పైది, ఆ వృషభధ్వజం కనిపించింది. అందువల్ల ఆయనకు వృషభ, ఆయన మొట్టమొదట చూచింది వృషభధ్వజాన్ని కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ స్వామిని వృషభధ్వజుడు అన్నారు. అక్కడ వెలసిన తీర్థాన్ని వృషభధ్వజ తీర్థం అన్నారు కాశీవాసులు. మొట్టమొదటిగా చూచింది ఆ ధ్వజాన్ని చూచారు వృషభధ్వజాన్ని. అలాగే ఆ తర్వాత అని ఆ రకంగా పితృదేవతలకు మేమందరం ఇక్కడే ఉంటామన్నాడు. విష్ణుమూర్తి ఏంటి, బ్రహ్మ ఏంటి, ఆ తర్వాత సూర్యుడు, నా పార్షదులు మీ అందరితో కూడి పితామహుల యొక్క తృప్తి కొరకు నేను ఇక్కడ ఉంటాను. ఇది యావద్వరం దత్తే పితృభ్యో వృషభధ్వజ. ఈ రకంగా వరం ఇచ్చేసాడు స్నానం చేసి కపిల హృదయంలో. దీన్నే వృషభధ్వజ తీర్థం, దీని ప్రాముఖ్యం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతలో నందీశ్వరుడు రానే వచ్చాడండి. స్వామి రథము సిద్ధమైంది, ఇంకా మీరు ఇక్కడి నుంచి బయలుదేరాలి అన్నారు, రండి మీరు సిద్ధంగండి అని చెప్పాడు. మీకు విజయం కలుగుగాక. ఆ రథం అంతా కూడా సంసిద్ధమైంది, దానికి ప్రకృతి స్వరూపమైనటువంటి 8 సింహాలు ఉన్నాయి, ధాతురూపములైనటువంటి ఆ 8 వృషభాలు ఉన్నాయి, దిగ్గజ రూపములైనటువంటి 8 ఏనుగులు ఉన్నాయి, కట్టి బంధించారు, 8 గుర్రములు దానికి బంధి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. చేతిలో కష తీసుకుని సారథిగా విరాజిల్లుతూ ఉన్నాడు మనస్సు అనేటువంటిది. గంగా యమున ఇవన్నీ రథానికి దండములుగా ఉన్నాయి, అంత దేవతామయం, వాళ్ళ శక్తులన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. తర్వాత పవనుడున్నాడే చక్రే, పవన దేవ చక్రములయందు వాయుదేవుడున్నాడు. వేగంగా పోతాయి అన్నమాట. అప్పుడు సాయం ప్రాతర్మయే చక్రే, ఛత్రం ఆకాశం ఛత్రంగా ఉంది, నక్షత్రాలన్నీ కూడా అక్కడ ఉండే ఉండే ఆ రథంలో తిప్పేటువంటి ఆ చక్రం మేకుల్లాగా ఉన్నాయి. ఈ రకంగానే వేదములన్నీ మార్గదర్శనులుగా ఉన్నాయి, స్మృతులన్నీ కూడా రథంలో బిగించే రథగుప్తులులాగా ఉన్నాయి. ఈ తర్వాత ఇరుసులుగా అవన్నీ కూడా దక్షిణాలన్నీ ఇరుసులుగా ఉన్నాయి, యజ్ఞములన్నీ అవన్నీ రక్షకులుగా ఉన్నాయి, ఓంకారం ఆసనంగా ఉంది, పాదపీఠంగా గాయత్రి ఉన్నది, అన్నీ వ్యాహృతులతో కూడినటువంటివన్నీ కూడా అవన్నీ కూడా సప్త వ్యాహృతులతో కూడిన వేదములన్నీ కూడా మెట్లలాగా ఉన్నాయి. సూర్యుడు చంద్రుడు కూడా ద్వార రక్షకులుగా ఉన్నారు. అగ్ని మకరతుండము, ఆ మకరాకారంలో ఉన్న ఒక తుండము, ఇవన్నీ రథభూమిగా ఉన్నది. అంతా కూడా అక్కడ ధ్వజదండము, మహామేరువు ఇవన్నీ కూడా పతాకలుగా ఉన్నాయి, అవన్నీ సూర్యప్రభతో ప్రకాశిస్తూ ఉన్నాయి. సాక్షాత్తు సరస్వతీదేవి చామరము ధరించి ఉన్నది అని ఆ రథాన్ని గురించి వర్ణించారు అని నందీశ్వరుడు వచ్చి చెప్పాడు. శైలాది ఈ రకంగా నందీశ్వరుడు చేత విజ్ఞప్తి చేయబడినటువంటి వాడై దేవదేవుడు పార్వతీపతి అక్కడ మాతృ అష్టమాతృగలందరూ కూడా నీరాజనములు ఇచ్చారు. అక్కడ అంత కూర్చున్నారు, అక్కడికి వచ్చి నీరాజనములు ఇచ్చారు. బ్రహ్మాణి, వైష్ణవి, రౌద్రి, వారాహి, నారసింహిక, కౌమారి, అపి మహేంద్రి, చాముండా చైవ చండిక అని చెప్పి ఉన్నది. వాళ్ళందరూ కూడా వచ్చి నీరాజనం ఇచ్చారు. అప్పుడు ఆయన నిలబడ్డాడు, కూర్చున్నవాడు ఆసనంలో నుంచి లేచి కూర్చున్నాడు. విష్ణుమూర్తి చేయి పట్టుకున్నాడు ఆయన పక్కనే. నినా దివ్య ఆకాశం, భూమి ఆకాశముల మధ్య దివ్య వాద్యములు ఘూర్ణిలుతూ ఉన్నాయి. మంగళ చారణలు గీత మంగళ గీతములు ఆలపిస్తూ ఉన్నారు. తర్వాతనే దివ్యములైన నినాదములతో చెవులు వినిపించకుండా బదిరీకృతమై దిక్కులన్నీ బదిరీకృతం అవుతూ ఉన్నాయి. తర్వాత అన్ని లోకాలలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎంతమంది వచ్చారో వరుసగా చెబుతున్నాడండి. 33 కోట్ల దేవతలు వచ్చారు ఇప్పుడు ఇక్కడికి. తర్వాతనే 20 వేల కోట్ల గణములందరూ వచ్చారు. 9 కోట్ల చాముండాదేవులు, చాముండాదేవి స్వరూపాలన్నీ వచ్చినాయి. 1 కోటి భైరవీమూర్తులందరూ వచ్చారు. 8 కోట్లనే ఆ షణ్ముఖుని యొక్క సైన్యం అనమాట. వాళ్ళంతా షణ్ముఖుళ్ళలాగానే ఉంటారు ఆ గణాలు, కుమారస్వామిలాగా. వాళ్ళు వచ్చారు ఆయన అనుచర వర్గం అంతా కూడా. 7 కోట్లు ఉన్నారండి, చేతిలోనే కుఠారం ధరించి వీళ్ళంతా గణనాథులందరూ వచ్చారు. గణపతి సైన్యం అనమాట ఇదంతా, ఆయన ఆ గణాలన్నమాట. ఆ తర్వాతనే బ్రహ్మవాదులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా వచ్చారు. వాళ్ళు ఎంతమంది అంటే 86,000 మంది వాళ్ళు వచ్చారని. తర్వాత నాగానాం కోట్ల నాగములున్నాయే పాతాళ నుంచి 3 కోట్ల మంది వచ్చారు. అలాగే దానవులు, దైత్యులు, ధనువు సంతతి దానవులు, దితి యొక్క సంతానం దైత్యులు, వాళ్ళు ఉన్నారే ఒక్కొక్కళ్ళు. దానవులు 2 కోట్లు, దైత్యులు 2 కోట్లు, వీళ్ళంతా శివభక్తులు అన్నమాట. తర్వాత గంధర్వులు 8 కోట్ల మంది. తర్వాత 0.25 కోటి అంటే 50 లక్షలు యక్షరాక్షసులు వచ్చారు. విద్యాధరాణం 10,000 మంది వచ్చారు. విద్యాధరులు నియుతద్వయం 10,000 కాదండి, నియుతద్వయం అంటే 2,10,000 మంది వచ్చారు. తర్వాత 60,000 మంది అప్సరస స్త్రీలందరూ వచ్చారు. గోమాతలు ఉన్నాయే అవి 8 లక్షల మంది వాళ్ళు వచ్చారు. ఈ గరుడ సంబంధించినటువంటి సుపర్ణాని 10,000 మంది వచ్చారు. 7 సముద్రాలు వచ్చినాయి, నానా రత్నములతో కూడినటువంటివి అవన్నీ వచ్చినాయి. 3,000 నదులు వచ్చినాయి. 3 పంచ అయుతాని అనమాట. మొత్తం ఎనిమిది వేల నదులు వచ్చినాయి, 6,000 పర్వతాలు వచ్చినాయి, 3,000 వనస్పతి గణాలన్నీ వచ్చినాయి, ఎనిమిది మంది దిక్పాలకులు వచ్చారు. వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారండి. ఆజగ్ముర్ దిగ్వజాష్టౌ యత్రదేవ పినాకధృత్. వీళ్ళందరితో కలిసినటువంటి వాడే సంతోషంగా నీలకంఠుడు రథమును అధిరోహించి కాశీలోనికి వచ్చేశారండి. ఇప్పుడు సగిరీంద్ర సుతస్త్రిక్షో ముదాం ధామ ముదాంఖని కాశీం ప్రేక్షిష్ట సంహృష్ట త్రివిష్టప సమాకుట. ఆ పార్వతీదేవితో కూడినటువంటి వాడై ఆ ముక్కంటి ఆనందమునకు నిలయమైనటువంటిది, ఆనందమునకు ఖని అయినటువంటిది, ఆ ముల్లోకములకు మంచి కౌతుకాన్ని కలుగజేసేటువంటిది, సంతోషపెట్టేటువంటిది అలాంటి కాశీకి వచ్చి ఆయన ఎంతో సంతోషాన్ని చెందాడు. ఈ ఆఖ్యానం విన్నటువంటి వారు అండి కోటి జన్మల పాపం పోతుంది. చదివింప చేసినా కూడా శివుని యొక్క సాయుధ్యానికి వెళుతూ ఉంటారు. ముఖ్యంగా శ్రాద్ధ కాలంలో ఈ అధ్యాయం చదివితే పితృదేవతలకు చాలా సంతృప్తి, అక్షయమైన ఫలితాన్ని పొందుతారు. ఈ వృషభధ్వజుని యొక్క తీర్థ మహాత్మ్యం చదివితే ఎక్కడ చదవచ్చు అండి? ఎక్కడైనా చదవచ్చు, శివాలయంలో చదవాలి. శివుని యొక్క సన్నిధిలో ఎంత సంవత్సరం చదవాలి? అపుత్ర పుత్రవాన్ భవేత్. కుమారులు లేని వాళ్లకు కొడుకులు కలగాలంటే అనేకమైన సందర్భాలలో ఇక్కడ చెప్పడం జరిగింది. శివాలయంలో శుచిగా ఈ కథ, ఈ అధ్యాయం చదివితే పుత్రులు కలుగుతారు. ఆ పుత్రులకు విశ్వేసి దుస్సంప్రవేశో య కాశ్యాం సముదాహృత పరమానంద కందస్య బీజమే తునిశ్చితం. ఈ విశ్వేశ్వరుని యొక్క కాశీ ప్రవేశ ఆఖ్యానం ఉన్నదే ఇది పరమానందమునకు మూలమైన బీజం. పఠిత్వాత ఏతత్ ముదాఖ్యానం ప్రవిశేద్యో నవం గృహం. గృహప్రవేశ సమయంలో, నూతన గృహప్రవేశం సమయంలో కూడా ఇది చదివితే వాడికి బాగా సౌఖ్యంగా ఉంటుంది. ఇది మల్లోకములకు ఆనందకరమైనటువంటిది ఆఖ్యానం. ఈ ఆఖ్యాన శ్రవణ మాత్రం చేతనే విశ్వేశ్వరుడు సంతృప్తి చెందుతాడు. అలభ్య లాభో దేవస్య జాతోత్రహి యతఃపర తతః కాశీ. ఆయనకే దుర్లభమైనటువంటి కాశీ ప్రాప్తి కలిగింది. అందువల్ల ఈ కథను మనం చదివితే అటువంటి మహానుభావుడికి కాశీ ప్రవేశం దుర్లభమైంది కలిగింది కాబట్టి మనం ఈ కథను కనుక జపిస్తే మనకు కూడా ఎప్పటికోప్పుడు కాశీ ప్రాప్తి కలుగుతుంది. అందువల్ల ఆ విశ్వనాథుని యొక్క కాశీ ప్రాప్తితో కూడిన ఈ ఆఖ్యానం అందరూ చదవాలి అని చెప్పి చెబుతున్నారు. ఇది స్కందపురాణే కాశీఖండే వృషభధ్వజ ప్రాదుర్భావో నామ ద్విషష్టితమోధ్యాయ అథ త్రిషష్టితమోధ్యాయ. ఆయన రావటమే వచ్చేసేసారు కదండి. ఇక వచ్చిన తర్వాత కాశీనగరంలోనికి వచ్చారు. అప్పటికిటండి రావడం రాగానే ఒక జైగీషవ్య మునిని చూచారండి. జైగీష్ అక్కడ గుహ ఉన్నది ఈయన వచ్చిన చోటు దగ్గరలో. ఆ గుహనే మనం వెళ్ళి చూచి రావాలి. విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహామని ఆ గుహ అన్నమాట. ఆ గుహలో ఈయన గారు తపస్సు చేస్తూ ఆహారం, మంచినీళ్ళు కూడా ఒక్క బిందువు కూడా మంచినీళ్ళు ముట్టకుండా విశ్వనాథుడు వెళ్ళినప్పటి నుంచి ప్రారంభించాడు. మళ్ళీ విశ్వనాథుడిని చూడందే నేను మంచినీళ్ళు కూడా త్రాగనను. మంచినీళ్ళు తాగనంటే మిగిలిన తింటాను కాదు, ఏమి నిరసనంగా ఏమి తినకుండా ఉంటానని చెప్పి ఆ ఉన్నాడండి. ఈయన రాగానే ముందు ఆయన చూచాడు. వీళ్ళెవరిని చూడలా, ఆ గుహలో ఉన్నటువంటి తన భక్తుడైనటువంటి జైగీషవీడిని ఒక్కసారి ఆయనకు గుర్తుకొచ్చాడు, చూచాడు. తను వెళ్ళినప్పటి నుంచి నిరాహారంగా ఉంటూ ఉన్నాడు ఆ మహానుభావుడు. ఎప్పుడు ఆయన్ని చూస్తే అప్పుడు మాత్రమే నీళ్లు త్రాగుదాం, లేదా ఒక్క బిందువు కూడా త్రాగదలుచుకోలేదు. ఎలా ఉన్నాడయ్యా ఇంతకాలం? మరి ఆ యోగ ధారణ, ఆ యోగ బలం చేత ఉన్నాడు. లేదు, విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం కావచ్చు. 80,000 సంవత్సరాలు అయింది. 80,000 సంవత్సరాలు అట్లా ఉంది, నీటి చుక్క కూడా తాగకుండా ఉన్నారంటే అది విశ్వేశ్వరుని అనుగ్రహం కావాలి, లేదంటే ఏదన్నా ఒక యోగధారణ అయి ఉండాలి అంటాడు. అనాశ్నన్ అపిబన్ యోగి జగీష వ్యస్థితో మునే. అతన్ని అక్కడ ఉన్నాడనే విషయం ఒక పరమేశ్వరుడికి, విశ్వనాథుడి తప్ప ఎవరికి తెలియదు. అక్కడికి మొట్టమొదటి రాగానే ఆయన గురించి ఆయన్ని చూచాడు. ఈయన జ్యేష్ఠమాసంలో శుక్ల చతుర్థి నాడు సోమవారం అనురాధ వస్తే అది మహాయోగం, మహాపర్వం కింద లెక్క. ఆ జ్యేష్ఠ అక్కడికి ఆ జ్యేష్ఠశ్వరుడు ఈయన అక్కడ నిలబడ్డాడు కదండి. ఒక లింగం ఆవిర్భవించింది, మొట్టమొదటి వచ్చింది అక్కడికి. అక్కడ లింగం ఆవిర్భవించింది, ఆ లింగం పేరు జ్యేష్ఠేశ్వరలింగం. ఆ స్థానాన్ని జ్యేష్ఠ స్థానం అన్నారు. మొట్టమొదటిసారిగా కాశీలో వచ్చి అక్కడ ఆయన ఉపవిష్టుడైనటువంటి చోటు, అక్కడ ఆగినటువంటి చోటు అన్నమాట. కాశీ బయట నుంచి వృషభధ్వజ తీర్థం దగ్గర నుంచి రథం మీద వచ్చి అక్కడ ఆగినటువంటి చోటు, దానికి జ్యేష్ఠ స్థానం అని పేరు. అక్కడ అమ్మవారు ఆవిర్భవించింది. జ్యేష్ఠ గౌరి అని పేరుతో నవగౌరుల్లో ఒక ఆమె. అక్కడ ఒక లింగము ఆవిర్భవించింది, అది జ్యేష్ఠేశ్వరుడు. జ్యేష్ఠమాసంలో శుక్ల చతుర్దశి నాడు అక్కడికి మహాయాత్ర చేయాలి. ఇక్కడ ఉన్న స్థలమంతా కూడా జ్యేష్ఠ స్థానం అంటారు. అక్కడ ఒక లింగం ఆవిర్భవించింది, దాని పేరు జ్యేష్ఠేశ్వరుడు అంటాం. ఆ లింగ దర్శనం వల్లనే 100 జన్మల పాపం పోతూ ఉంటుంది. జ్యేష్ఠవాప్య అక్కడ ఇప్పుడు బావి లేదండి, ఇది చూడటానికి మాత్రం ముక్తి సిద్ధలింగాలలో ఉన్నది, ఇది 42 లింగాల్లో ఉన్నది. ఈ జ్యేష్ఠవాపిలో స్నానం చేసి పితృదేవతల్ని తర్పణ విడిస్తే తర్వాత జ్యేష్ఠేశ్వరుని కనుక చూచినట్లయితే వాడికి తిరిగి జన్మ ఉండదు. తర్వాత మళ్ళీ ఏమైంది అంటే అక్కడేగానే సర్వసిద్ధిప్రదైన గౌరీదేవి, ఆమె జ్యేష్ఠ గౌరి అనే పేరుతో అక్కడ ఆవిర్భవించింది. ఇవన్నీ స్వయంభూ అన్నమాట. అక్కడ అష్టమి నాడు చూడాలండి, శుక్ల అష్టమి నాడు, జ్యేష్ఠమాసంలోనే శుక్ల అష్టమి నాడు రాత్రిపూట జాగరణం చేసి ఆ తల్లిని చూడాలి, ఆమె నమస్కారం చేయాలి, జ్యేష్ఠవాపిలో స్నానం చేయాలి. అది చాలా స్త్రీలందరికీ సౌభాగ్యప్రదమైంది. అక్కడ కొంతకాలం ఆయన నివసించాడు. అక్కడ జ్యేష్ఠస్థానంలో వచ్చిన స్థానం జ్యేష్ఠస్థానం, గుర్తుంచుకోండి. అక్కడ ఆయన ఉన్నప్పుడు ఆవిర్భవించిన లింగం జ్యేష్ఠేశ్వరలింగం. ఆ తర్వాత అమ్మవారు కూడా ఆవిర్భవించింది, ఆమె జ్యేష్ఠగౌరి. ఆయన కొంతకాలం అక్కడ నివసించాడు, మరొక లింగం ఆవిర్భవించింది, ఆ లింగం నివాసేశ్వరుడు. ఆయన అడుగు పెడితే లింగాలు ఆవిర్భవిస్తున్నాయి కాశీలో. ఇవన్నీ ముక్తిలింగాలు, సిద్ధలింగాలు, ఇవన్నీ జ్యేష్ఠస్థానంలో. కాశీపుర వెళ్తే వందే కాశీం గుహాం గంగాం, కాశీమాతను చూచి ఆ పక్కనే ఉన్నటువంటి హాయిగా, కాశీమాత దగ్గరే సప్తసాగర కూపం ఉంది, హాయిగా అక్కడ స్నానం చేస్తే సప్త సముద్రాల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఆ పక్కనే ఉన్నటువంటి జ్యేష్ఠేశ్వరుని చూడవచ్చు, జ్యేష్ఠ గౌరీని చూడవచ్చు. అదే మందిరంలో జ్యేష్ఠ వినాయకుడు ఉన్నాడు, చూడవచ్చు. జ్యేష్ఠ గౌరి కొద్దిగా పైకి వెళ్ళాలి, ఇంకా కాస్త కొద్దిగా 5-6 ఇళ్ళు దాటి వెళ్తే అసలు దొరకు, 100,000 ఉండేవండి వేలు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు, ఇళ్ళన్నీ వచ్చినాయి, ఏ లింగాలు లేవు. అష్టభైరవుల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన భీషణ భైరవుడు అంటారు లేదా భూత భైరవుడు అంటాడు, మీసాలు గీసాలు విగ్రహం బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ ఒక భైరవుడు ఉన్నాడు, అక్కడనే అది ముందు వస్తాయి కందుకేశ్వరలింగం అని, వ్యాఘ్రేశ్వరలింగం, ఇవన్నీ మొదలైన లింగాలన్నీ, ప్రసిద్ధమైన లింగాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఆ ప్రాంతంలో అనమాట. అక్కడే శంకుకర్ణహరదం ఉంది, అక్కడే వ్యాసేశ్వరుడు ఉన్నాడు, అక్కడే అంతర్గృహానికి ఉత్తరమైనటువంటి భారభూతేశ్వరుడు ఉన్నాడు, అక్కడే ఆషాఢి స్థాపించిన ఆషాఢేశ్వరలింగం ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని లింగాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో. చిత్రగుప్తుడు స్థాపించిన చిత్రగుప్తేశ్వరలింగం ఉన్నాయి. ఆ ప్రాంతానికి వెళితే ఈ 15-21 గంటన్నరలో చూసుకొని రావచ్చు అనమాట. శోభా నివాసేశైతి ఖ్యాతం లింగం తత్ర పరంతత, నివాసేశ్వర లింగమునకు సేవ చేసినట్లయితే సర్వసంపదలు వస్తాయి. సేవించినట్లయితే వాడి ఇంట్లో సంపదలు బాగా ఉంటాయి. నివాసేశ్వరుని కనుక చూస్తే అక్కడ జ్యేష్ఠస్థానంలో శ్రార్థం చేస్తే, అక్కడ జ్యేష్ఠాదేవిని తృప్తిపరిస్తే పితృదేవతలందరూ సంతోషిస్తారు. అక్కడ దానములు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటారు, పితృదేవతలందరూ కూడా మానవులు మోక్షాన్ని పొందుతూ ఉంటారు. జ్యేష్ఠేశ్వరుని కాశీలో జ్యేష్ఠ తనకు అన్నిటిలో ఎందులో అయినా జ్యేష్ఠత్వం రావాలి, ఉద్యోగంలో చదువులో వ్యాపారంలో ముందు జ్యేష్ఠేశ్వరుని పూజిస్తే ఆ జ్యేష్ఠత్వం అనేటువంటిది వస్తుంది. అందువల్ల జ్యేష్ఠత్వమును కోరుకున్న వాళ్ళు జ్యేష్ఠ గౌరిని, జ్యేష్ఠేశ్వరుని అర్చించారు, జ్యేష్ఠ గణపతిని అర్చించారు. ఇంతలో నందిని మళ్ళీ పిలిచాడండి, పిలిచి ఏమయ్యా నందీశ్వర, నువ్వు వెంటనే ఇక్కడ దగ్గరలో మనోహరమైన గుహ ఉంది, అక్కడికి వెళ్ళు. నా భక్తుడు జయగీషవ్యుడు ఉన్నాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు, గొప్ప నియమం తీసుకొని ఉన్నాడు, వాడిని వెంటనే ఉన్న పడాను నా దగ్గరే తీసుకురా అన్నాడు. నేను వెళ్ళినప్పటి నుంచి ఒక నీటి బొట్టు కూడా తాగనని చెప్పి నిరాహార దీక్షలో ఉన్నాడు. మనకేమి నీకేమీ వాడే మాట్లాడే పరిస్థితిలో ఉండడు. ఇదిగో లీలా కమలం ఒకటి ఇస్తున్నాను, ఈ కమలాన్ని అతని శరీరం అంతా స్పృశింపజేయి, అప్పుడు కాస్త శక్తి వచ్చి స్పృహలోనికి వస్తాడు, మామూలు శక్తిమంతుడవుతాడు, అతను కాస్త ఇప్పుడు నా దగ్గరికి తీసుకురా అన్నాడు. బాగా శుష్కించిపోయి ఉన్నాడు అని చెప్పి అదే నంది సమాదాయ సత్వరం ముని పొంగవం, వెంటనే ఆ జయజీషవ్య మునిని తీసుకొని వచ్చి దేవదేవుడి యొక్క పాదముల దగ్గర ఉంచేశాడండి, నమస్కారం చేశాడండి. జయజీషవ్యుడు ఆశ్చర్యపోయినాడు, ఒక్కసారి కన్నులు తెరిచి చూశాడు. వామాంగ్రం పక్కనే పార్వతీదేవి ఉన్నది, నమస్కారం చేశాడు, సాష్టాంగ దండ ప్రణామం చేశాడు, స్తోత్రం చేశాడు. నమ శివాయ శాంతాయ సర్వజ్ఞాయ శుభాత్మనే జగదానందకందాయ పరమానందహేతవే అరూపాయ స్వరూపాయ నానారూపధరాయ చ విరూపాక్షాయ విధయే విధి విష్ణుస్తుతాయ చ అని ఈ రకంగా ఓ శివ శాంతస్వరూప సర్వజ్ఞ ఓ శుభస్వరూప ఇట్లా జగత్తుకు ఆనంద మూలమైనటువంటి వాడా, పరమానంద హేతు అయినటువంటి వాడా, రూపము లేనివాడా, రూపం ఉన్నవాడా, అనేక రూపములు ధరించినవాడా, విరూపాక్ష ఇట్లా ఈ రకంగా బ్రహ్మా విష్ణువుల చేత స్తుతింపబడేవాడా అని చెప్పి ఈ రకంగా చాలా పెద్ద స్తోత్రం చేశారండి. చేసి అన్నీ నువ్వే, వషట్కార నువ్వే, ప్రణవం నువ్వే, అవి నువ్వే, ఇవి నువ్వే అని చెప్పి, వాచ్యము నివే, వాచకము నివే, వాక్కు నివే, నాకు నాణ్యం వేద్మి మహాదేవ, నాణ్యం స్తౌమి మహేశ్వర, స్తోత్రం చివరిలో నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు, నేను ఎరగను, నేను ఎవరిని చూడలేదు, నిన్ను తప్ప ఇంకెవరిని నేను స్తుతించను, ఇంకెవరికి నమస్కారం చేయను, ఇంకా ఎవరిని కూడా పేరు కూడా నేను నీ శివనామం తప్ప ఉచ్చరించను, నేను ఇతరుల యొక్క నామం గ్రహించాల్సి వస్తే, ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మౌనంగా ఉంటాను, నేను ఇతర ఎక్కడికైనా ఇతర దేవాలయాలకు వెళ్ళాలనుకుంటే కుంటివాడిలాగా ఉంటాను, ఎక్కడికి వెళ్ళను స్వామి, నువ్వు ఒక్కడివేనయ్యా ప్రభువి, అన్ని సృష్టిస్థితి లయములు చేసేవాడి కూడా నువ్వే, నువ్వే నాకు శరణము, మళ్ళీ మళ్ళీ నిన్ను శరణ కోరుతున్నాను, ఈ సంసార సాగరంలో మునిగి ఉన్నాను, ఓ మహేశ్వర నన్ను ఉద్ధరించు అని స్తోత్రం చేశారు. ఓ పెద్ద స్తోత్రం 35 శ్లోకాలతో. ఆ స్తోత్రాన్ని విని జయజీషవ్యుడు అంటున్నాడు, మాట్లాడలేదండి, స్తుతించి ఊరుకున్నాడు జయజీషవ్యుడు. ఇది స్తుతిం సమాకర్ణ్య మునేశ్ చంద్రవిభూషణ విన్నాడు ఆ స్తోత్రాన్ని, చాలా ప్రసన్నుడైనాడు. అంటున్నాడు పరమేశ్వరుడు, మునే ఉవాచ ప్రసన్న వరం కోరుకోవన్నాడు, వెంటనే వరం కోరుకోవన్నాడు. అంటే జయజీషవ్యుడు అంటున్నాడు, ఎది ప్రసన్నో దేవేశ తతస్తవ పదాంబుజాతో మా భవాని భవానీశ దూరం దూరపదప్రదా. స్వామి మీరు గనక ప్రసన్నులైనట్లయితే మీ పాదపద్మముల నుండి నా యొక్క మనస్సు ఎప్పుడూ కూడా మీ ఇద్దరి పాదపద్మముల దగ్గరే ఉండాలి. పార్వతీ పరమేశ్వరుల పాదపద్మములైందే నా మనస్సు దూరంగా వెళ్ళిపోకూడదు. మరొక వరం నేనేమిటంటే కోరుకుండేది, నేను స్థాపించిన లింగంలో మీరు ఉండాలి, మీ సాన్నిధ్యం ఉండాలి అని ఈ రెండు వరాలు వారు కోరుకున్నారు. అప్పుడు ఈశ్వరుడు అంటున్నాడు, జయీషవ్య మహాభాగ యదుక్తం భవతానగా తదస్తు సర్వం తేభీష్టం వరమన్యం దదామితే. నువ్వు కోరిన రెండు వరాలు ఇస్తున్నా, అంటే నా పాదపద్మములయందు నీకు అనపాయమైనటువంటి స్థిరమైన భక్తి ఉంటుంది ఒకటి, రెండవదేమో జ్యేష్ఠేశ్వర అదే జయజీషవ్యేశ్వర లింగమునందు నేను ఎల్లప్పుడూ ఉంటాను అని చెప్పి ఈ రకంగా చెప్పారు. ఈ జయజీషవ్య గుహ ప్రత్యేకించి ఈశ్వరీ గంగ, అక్కడే జయజీషవ్య గుహ, ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి. చింతామణి వినాయకుడు ఈ మూడు కూడా ఒకే చోట ఉన్నాయి. అక్కడికి ఈశ్వరీ గంగ దగ్గరికి వెళ్తే గుహ దంటే తీసుకుని వెళ్తారు. అయితే కొంత దూరం మళ్ళీ నడిచి వెళ్ళాలండి, పూర్తిగా అక్కడ దాకా వాహనాలు వెళ్ళవు, కొద్ది దూరంగా 2 ఫర్లాంగ్ల అవతలు వదులుతారు. ఆ గుహ ఇప్పుడే ద్వారానికి బంధించా పెట్టేశారు, ఎవరు పడితే వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పి. అక్కడ లింగం ఉండాలి, ఉన్నదంటారు కనిపించట్లా, కలియుగంలో కనిపించదులే అని చెప్పి ఇందులో పరమేశ్వరుడు కూడా చెబుతున్నాడు. అందు చాలా గొప్ప లింగం, అందువల్లనే మనకు కనిపించదేమో తెలియదు. మరి ఎంతసార్లు ప్రయత్నం చేసినా, ఎంతమంది అడిగినా అక్కడే ఉందంటారు కనిపించదు, ఆ గుహలోనే ముందు ఉందంటారు. జగీషవ్య మహాభాగ యదుక్తం భవతానఘ, అయితే ఈ జ్యేష్ఠస్థానానికి దగ్గరలో మాత్రం గుహ ఉన్నది, 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. జ్యేష్ఠస్థానం అంటే అప్పుడు ఇదంతా ఆ ప్రాంతం అంతా ఇళ్ళు లేవుగా వనమేనాయి, ఆ ప్రాంతం అంతా జ్యేష్ఠస్థానం అనే పేరుతో పిలువబడి ఉంటుంది. జ్యేష్ఠస్థానంలో ఉన్నట్లు కాశీఖండంలో ఉన్నది. ఆయనకు యోగాచార్యుడు అండి, యోగశాస్త్రం ఆయనకు ఇచ్చాడండి. యోగశాస్త్రం మయాదత్తం తవ నిర్వాణ సాధకం, యోగం వల్ల మోక్షం వస్తుంది, యోగశాస్త్రం నీకు ఇచ్చేస్తాను. ఆయన యోగాచార్యులు అనమాట, యోగమునకు గురువు అనమాట జయజీషవ్యుడు. శివపురాణంలో శతరుద్రీయ సంహితలో 100 అవతారాల్లో ఈ జయజీషవ్యుని గురించి కూడా ఉంది. ఒకచోట చెప్పాడు జయజీషవ్యుడు పరమేశ్వరుడు యొక్క అవతారాలలో ఒకటి యోగం ముఖ్యంగా అయింది. యోగశాస్త్రం మయాదత్తం తవ నిర్వాణ సాధకం, నువ్వు యోగుల మధ్యలో నువ్వు అందరికీ యోగాచార్యోస్తు వైభవాన్, యోగాచార్యుడు అవుతావయ్యా నువ్వు. రహస్యం యోగ విద్యాయ యథావత్వం తపోధన సవేచ్ఛసే ప్రసాదాన్మే ఏన నిర్వాణమాప్స్యసి. యోగము యొక్క సర్వము కూడా నీకు, సర్వ విద్యలు యోగ సంబంధమైనవన్నీ నీకు ఆ రహస్యాలన్నీ తెలిసిపోతాయి నీకు, నా అనుగ్రహం వల్ల దానివల్ల నిర్వాణమును పొందుతారు అని ఈ రకంగా నాకు నంది ఎంతో, భృంగి ఎంతో, సోమనంది ఎంతో, నువ్వు కూడా నా భక్తులు అవుతావు, నీకు జ్వర లేదు, మరణం లేదు, నా దగ్గరే నువ్వు ఉంటూ ఉంటావు, జరామరణ వర్జితుడై ఉంటూ ఉంటాడు, తన దగ్గరే శివలోకంలో ఉంటూ ఉంటాడు. ఆ తర్వాత కైవల్యాన్ని పొందుతారు వీళ్ళంతా. దివోదాసు కూడా ముందు శివలోకానికి వెళ్ళాడు, ఆయనకు జరామర సారూప్యముక్తి, సారూప్యముక్తి వచ్చింది, తర్వాత ఆ కైవల్యాన్ని పొందుతారు. మళ్ళీ భూమి పైన మాత్రం వాళ్ళెవరూ రారు. సంతి వ్రతాన్ని, చాలా వ్రతాలు ఉన్నాయి, చాలా నియమాలు ఉన్నాయి, చాలా తపస్సులు ఉన్నాయి, చాలా దానములు ఉన్నాయి. మనకు శ్రేయస్సు కలగాలంటే పాపములు పోగొట్టే కూడా చాలా ఉన్నాయి. కానీ నువ్వు గొప్ప నియమాన్ని పూనావయ్యా, నువ్వు పూనిన నియమాలతో ఈ వ్రతాలు, ఈ దానాలు, ఇవేవీ పనికిరావున్నాడు. 80,000 సంవత్సరాలు నేను వచ్చేదాకా ఒక్క నీటి బిందువు కూడా తాగకుండా శివుణ్ణి దర్శిస్తేనే నేను నీటి బిందువు తాగుతాను అని చెప్పి నువ్వు అంత ప్రతిన పూనావే. ఇప్పటికి కూడా కొంతమంది ఏదో దేవాలయానికి వెళ్ళి వచ్చే తర్వాత మనమే పలహారాలు, టిఫిన్లు, కాఫీ కానీ తీసుకునేవాళ్ళు ఉన్నారు. కొంతమంది శివదర్శనం చెయ్యండి. నాకు తెలిసిన మిత్రుడు ఒక ఆయన మాకు ఏటీ అగ్రహారంలో పూర్వం ఉండేవాడు, తాడేపల్లి పాండురంగారావు గారు అని చెప్పి వైశ్య ప్రముఖుడు, మా దేవాలయ నిర్మాణంలో అతను కూడా ముఖ్యుడు. ఆయన శివాలయానికి వెళ్ళి వచ్చి దర్శనం చేసుకుంది మాత్రం ఏమీ తీసుకునేవాడు. ఇట్లా కొంతమంది నియమాలు ఉంటూ ఉంటాయి. నన్ను చూడకుండానే నువ్వు ఏమీ తీసుకోనని చెప్పి ఒక నియమం పూనేవయ్యా. అందువల్ల నువ్వు చేసిన నియమం అన్ని వ్రతాల కంటే గొప్పది. నన్ను మాం అనాలోక్య యద్భుక్తం తద్భుక్తం కేవలం త్వగం, నన్ను పూజించకుండా ఏది తిన్నా అది పాపమే అవుతుంది కేవలం అన్నాడు. అసమర్చ్య చేయో భుక్తే, నన్ను చూడకుండా, నన్ను పూజించకుండా, పత్ర పుష్ప ఫలాలతో పూజించకుండా ఎవడైతే తింటాడో వాడు రేతోభక్షి అవుతాడు అని చెప్పి చెప్పాడు. ఒక్కసారి కాదండి, 21 జన్మలు అలా రేతోభక్షి అవుతాడు అని. నువ్వు చాలా గొప్ప నియమాన్ని అనుష్ఠించావయ్యా. ఇంకా ఏ నియమాలు, యమాది నియమములు ఇవి కూడా నువ్వు నియమించిన, నువ్వు అనుష్ఠించిన ఈ నియమంతో 16వంతు కూడా పనికిరావు. అందువల్ల నువ్వు నా చరణముల దగ్గరే నువ్వు ఎల్లప్పుడూ ఉంటూ ఉంటావు. తర్వాత నైశ్రేయసి మోక్షలక్ష్మిని కూడా అక్కడే ఉండి పొందుతావయ్యా నువ్వు. ఈ జయీశ్వర లింగము కాశీలో చాలా దుర్లభం. 3 సంవత్సరాలు దీన్ని సేవిస్తే యోగం వస్తుంది, ఏమాత్రం సందేహం లేదు. ఈయన యోగాచార్యుడు కాబట్టి జయీశవ్య గుహ చేసి అక్కడ కనుక యోగాభ్యాసనం చేసినట్లయితే 6 నెలల్లో యోగం సిద్ధిస్తుంది నా అనుగ్రహం వల్ల. ఈ జ్యేష్ఠేశ్వర లింగం ఉన్న ఇది జయీశవ్యేశ్వర లింగం భక్తిపూర్వకంగా భక్తులు పూజించాలి ప్రయత్నపూర్వకంగా. అలాగే గుహను కూడా దర్శించాలి పరమసిద్ధిని కావాలనుకున్నటువంటి వారు. ఈ జ్యేష్ఠేశ్వర క్షేత్రంలో నువ్వు స్థాపించినటువంటి జయీశవ్య లింగం ఉన్నదే, పాపములన్నీ చూస్తే లేదా తాకినా పూజించినా పాప సమూహం అంతా కూడా పటాపంచలైపోతుంది. ఈ జ్యేష్ఠేశ్వర క్షేత్రంలో శివయోగుల్ని ఒక్కడిని భుజిస్తే 1 కోటి మందిని భుజింపజేసిన ఫలితం వస్తుంది. జయీశవ్యేశ్వర లింగాన్ని ఇదే మనకు ఇది నిజంగా ఇప్పుడు యథార్థం అవుతున్నది. ఈ శ్లోకంలో చెప్పింది, జయీశవ్యేశ్వరం లింగం గోపనీయం ప్రయత్నత కలవు కలుష బుద్ధీనాం పురతశ్చ విశేషత. ఈ జయీశవ్య లింగము కలియుగంలో అసలే పాపాత్ములు వీళ్ళ విషయంలో ప్రయత్నపూర్వకంగా రహస్యంగా ఉంచాలి అని ఉన్నది. అందుకే మా అందరికీ ఎవరు వెళ్ళినా అదంటారు, ఇదంటారు, ఇదంటారు, అదంటారు, ఏదైంది తెలియదు అని. ఓ చోడు ఏదొక్కడో జాగరణేశ్వరుడు అని ఉంది, దాన్ని అగ్నిధ్రీశ్వరుడు అని ఏకాదశి రుద్రులో చూపుతారు. పెద్ద లింగం అక్కడ సమీపంలోనే ఉంది, ఆ గుహ దగ్గరే ఆ లింగం అంటారు కొంతమంది. అది చూపిస్తారు, అది కానే కాదు, అది యాగేశ్వర లింగం అది. అదేనమాట. అందువల్ల కరిష్యాం యత్ర సాన్నిధ్యం అస్మిల్లింగే తపోధన, ఈ లింగంలో నేను ఎప్పుడు ఉంటూ ఉంటానయ్యా. యోగ ఎందుకు, సాధకులకు యోగసిద్ధిని అనుగ్రహిస్తూ ఉంటాను మహాభాగా. ఇంకో వరం కూడా నీకు ఇస్తున్నాను, నువ్వు స్తుతించినటువంటి ఈ స్తోత్రం కనుక చదివితే యోగ సిద్ధి అవుతుందయ్యా, మహాపాపములు నశిస్తాయి, మహాపుణ్యం వృద్ధి పొందుతుంది, మహాభయములు నశిస్తాయి, మహాభక్తి వృద్ధి పొందుతుందయ్యా. ఈ పురుషుల ఎవరికైనా సరే అసాధ్యమైంది, ఇంకేమీ లేదు. ఈ స్తోత్ర పఠనం వల్ల సర్వప్రయత్నం చేత ఈ స్తోత్రాన్ని చదవండి. ఇతి దత్వా వరం తస్మై స్మరారి స్మెరలోచన, నవ్వుతూ ఆయన దదరిశ బ్రాహ్మణాన్ తత్ర సమేధాన్ క్షేత్రవాసిన. కాశీలో ఉన్న బ్రాహ్మణ ఆయా ప్రాంతాల నుంచి 1000 మంది వచ్చారండి, ఈయన గారు వచ్చాడని చెప్పి తెలుసుకొని చూద్దామని బ్రాహ్మణులు అందరూ వచ్చారు. ఒక్కొక్క పేట నుంచి రకరకాల వాళ్ళు, కళ్ళల్లోనే ఆ నవ్వు కనిపిస్తున్నది. ఆ నవ్వుతూ వాళ్ళందరినీ చూచి, బ్రాహ్మణులందరినీ చూచాడు ఆయన. ఈ ఆఖ్యానం వింటే ప్రయత్నం నిష్పాపో జాయతే మర్చో నోపసర్గై ప్రభాధ్యతే, నిష్పాపుడవుతాడు అతనికి ఏ విధమైనటువంటి వాళ్ళు చేసే పనుల ఎందు విఘ్నములు కలగవు. ఇట్లా కాశీలో ప్రతి ఖండంలో ప్రతి అధ్యాయానికి ఫలశ్రుతి చెప్పారండి. మొత్తం కాశీఖండానికి ఉన్నది ఫలశ్రుతి, ప్రతి అధ్యాయానికి కూడా ఫలశ్రుతి చెప్పారు అలాంటి కొన్ని. ఇది స్కందపురాణే కాశీఖండే జ్యేష్ఠేశాఖ్యానం నామ 63వ అధ్యాయ సమాప్త. అథా 64వ అధ్యాయ. ఇక్కడ కాశీ రహస్యం ముఖ్యంగా ఈ అధ్యాయంలో చెబుతారు. ఈ అధ్యాయంలో కాశీ రహస్యం చెప్పబడుతుంది. మొదట్లో కొంత ఇతర విషయాలు వస్తాయి, చివరిలో బ్రాహ్మలందరికీ కాశీ విషయ రహస్యాన్ని బోధిస్తారు ఇక్కడ విశ్వనాథుడు. బ్రాహ్మణులందరినీ చూచారు. ఏంటి బ్రాహ్మణులు ఏమన్నారు, ఆయన ఏం చెప్పాడు అని చెప్పిన అగస్త్య మహర్షి అడిగితే చెబుతున్నాడు, శృణ్వగస్త్య చెబుతున్నాను వినవయ్యా, ఈయన ఎప్పుడైతే మందరాద్రికి వెళ్ళారో బ్రాహ్మలంతా నిరాశ్రయలేనట్ట, కాశీలో బ్రాహ్మలందరూ క్షేత్ర సన్యాసం తీసుకొని కాశీలోనే ఉందామని కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారే, అక్కడేమో ఉన్నారు, ప్రతిగ్రహాలు స్వీకరించకూడదు, వాళ్ళంతా నిరాశ్రయులైపోయి ఉన్నారు అక్కడ. అందుకని వాళ్ళు ఏం చేశారయ్యా అంటేనే, ఏవో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దండాలు ఉంటాయి సన్యాసుల దగ్గర కానీ క్షేత్ర అందరి దగ్గర దండములు తీసుకొని తవ్వారు. ఆ తవ్వి ఏం చేశారు, కందమూలాదులు వేసుకొని కందమూలాదులు తింటూ 85,000 సంవత్సరాల నుంచి ఉన్నారట. ఖాతం ఖాతంచ దండాగ్రహి భూమిం కందాదివృత్తయ చక్రపుష్కరణీం రమ్యాం దండఖాతాభిధాం, తవ్వి తవ్వారు కర్రల యొక్క కొనలతో తవ్వి 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 అక్కడ చక్ర పుష్కరిణిలాగా ఏర్పడింది అనమాట. ఆ నీటితో అక్కడ పక్కనే కందమూలాదులు వేసుకొని కందమూలాదులు తింటూ కాశీలో ఈ బ్రాహ్మలందరూ ఉంటున్నారన్నమాట అప్పటి నుంచి. అంతేకాకుండా ఈ తీర్థానికి చుట్టూ లింగ ప్రతిష్టలు చేసి లింగార్చన చేసుకుంటూ కందమూలాదులు భక్షిస్తూ ఉన్నారండి 85,000 సంవత్సరాల నుంచి. వాళ్ళు మహేశ్వరుని ఆరాధన తత్పరులై ఉంటూ ఉన్నారు, విభూతి ధరిస్తూ నిత్యం రుద్రాక్షలు ధరిస్తూ ఉన్నారు, లింగ పూజారతులై ఉన్నారు, శతరుద్రియం జపిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఆ దేవదేవులు మళ్ళీ ఇక్కడికి వచ్చాడనేటువంటి విషయం తెలుసుకున్నారు వాళ్ళంతా కూడా. తపస్సు చేత బాగా కృషించి ఉన్నటువంటి ఉన్నారు. దండఖాతం అని ఒక అక్కడ తీర్థం ఏర్పడింది, ఇందువల్ల దండములతో తవ్వారు కదా, సరస్సు ఏర్పడింది కదా, ఆ సరస్సు పేరు దండఖాతం అని తీర్థం అండి. అక్కడి నుంచి అండి దండఖాతం అనేటువంటి తీర్థం దగ్గర నుంచి చాలామంది అక్కడి ఎంతమంది 5,000 మంది అక్కడి నుంచి వచ్చారటండి. దండఖాతాత్ మహాతీర్థాత్ ఆజగ్మర్ దేవదర్శనే 5,000 మంది అక్కడి నుంచి వచ్చారు. మందాకిని తీర్థం అని కాలభైరవుడి దగ్గరే ఉంది, అందువలనే ఆ ప్రాంతాన్ని మైదాగింది అన్నారు. ఆ మందాకిని తీర్థం దగ్గర నుంచి అండి పాశుపత వ్రతము ధరించినటువంటి వాళ్ళు, శివభక్తులైనటువంటి వాళ్ళు 10,000 మంది బ్రాహ్మణులు వచ్చారు. అలాగే హంసతీర్థం అని ఉన్నది. ఈ హంసతీర్థమే కృతివాసేశ్వరుడు కాలభైరవుడి నుంచి వెళుతూ ఉంటే మహామృత్యుంజయ మందిరానికి హంసతీర్థం అని ఉంది. అక్కడ కాకులు కొట్టుకొని చచ్చి హంసలుగా మారిపోయినాయి ఆ తీర్థంలో పడి, అందువల్ల దానికి హంసతీర్థం అని పేరు వచ్చింది. ఆ హంసతీర్థంలో దగ్గర నుంచి 10,300 మంది వచ్చారు. దుర్వాస తీర్థం నుంచి 1,200 మంది వచ్చారు. ఇవన్నీ మనలో మన ఊళ్ళో పేటల్లాగా అనమాట. అక్కడ తీర్థాలు ఎవరికి వాళ్ళకి అక్కడ తీర్థం ఏర్పాటు చేసుకుంటూ ఆ చుట్టుపక్కల కందమూలాదులు పండించుకుంటూ ఆ తీర్థాలలో స్నానం చేస్తూ అట్లా కాలక్షేపణ చేసేవాళ్ళు. మత్స్యోదర తీర్థం ఇది చాలా గొప్ప తీర్థం, ముందు వస్తుంది మనకి, ఇప్పుడు కలుషితమైంది. 6,000 మంది వచ్చారు. కపాలమోచన తీర్థం తెలుసు మీకు, లార్డ్ భైరవుడి దగ్గర భైరవుడు రాగానే కపాలం ఊడిపడిందే ఆ బ్రహ్మకపాలం, ఆ కపాలమోచన తీర్థం దగ్గర నుంచి 700 మంది వచ్చారు. రుణమోచన తీర్థం అని అక్కడే ఉన్నది, 1,200 మంది వచ్చారు. వైతరిణి ఉందండి, ఈ వైతరిణి కూడా ఇప్పుడు ధోబీఖానా అయింది, గుడ్డలుతికే చోటుగా మారిపోయింది. అక్కడ ఇక్కడ స్నానం చేసేస్తే ఆ వైతరిని బాగా దాటచ్చు. వైతరిణి తీర్థం దగ్గర నుంచి 5,000 మంది వచ్చారు. అలాగే పృథుతీర్థం, పృథు చక్రవర్తి తవ్వినటువంటిది అనమాట, అక్కడి నుంచి 1,300 మంది బ్రాహ్మణులు వచ్చారు. అప్సరసా తీర్థం అని ఉన్నదండి, అది అక్కడే మేనకా కుండ అనమాట, అక్కడి నుంచి 200 మంది బ్రాహ్మణులు వచ్చారు. ఊర్వశీ కుండ ఉంది, అది కూడా గుహ దగ్గరే ఉంటుందిలేండి, ఊరసీశ్వరుడు ఉన్నాడు అక్కడ లింగం, 1,200 మంది వచ్చారు. ఐరావత కుండ నుంచి 300 మంది వచ్చారు. గంధర్వ కుండ నుంచి 700 మంది వచ్చారు. అప్సరాకుండ నుంచి 200 మంది బ్రాహ్మణులు వచ్చారు. అలాగే వృషభధ్వజ తీర్థం ఇప్పుడు చెప్పుకోవాలా మనం, కపిల తీర్థం, అక్కడి నుంచి అండి 390 మంది వచ్చారు. యక్షిణీకుండం దగ్గర నుంచి 1,300 మంది వచ్చారు. లక్ష్మీకుండం అండి, అమ్మవారి కుండం లక్ష్మీకుండం, అక్కడ మహాలక్ష్మి ఉంటుంది. మనం దుర్గాదేవిని చూస్తారు కానీ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళరు. 2 మందిరాలు ప్రాచీన లక్ష్మి, తర్వాత ఇది ఉన్నాయి, అవి చాలా చూడవలసినటువంటివి, లక్ష్మీకుండం కానీ అమ్మవారు కానీ. లక్ష్మీకుండం దగ్గర నుంచి 1,600 మంది వచ్చారు. పిశాచమోచన తీర్థం మనం చెప్పుకున్నాం కదా, పిశాచం ప్రతిగ్రహ తీర్థముల్లో ప్రతిగ్రహం తీసుకుంటే పిశాచాలు అవుతాయి, అక్కడ స్నానం చేస్తే పోతాయని కపర్దీశ్వరలింగం ఉందని, అక్కడి నుంచి 7,000 మంది వచ్చారు. పితృకుండ ఉంది, అక్కడ స్నానం చేస్తే భాద్రపద మాసంలో మహాళాయపక్షాల్లో అక్కడ స్నానం చేస్తే పితృదేవతలు బాగా సంతోషిస్తారు, పిండ ప్రదానం చేస్తే అక్కడి నుంచి ఒక 100 మందికి పైగా వచ్చారు. ధ్రువ తీర్థం ఉంది, ధ్రువుడు అక్కడ బావి తవ్వాళ్ళండి సరస్సు. అక్కడి నుంచి కూడా చాలామంది 600 మంది అక్కడ వచ్చారు. అలాగే మానస సరోవరం అంటే కాశీలో ఆంధ్రాశ్రమం అండి, ఆంధ్రాశ్రమంలో పెద్ద బావి ఉంది చూశారు, అది మానస సరోవరం. మన ఆంధ్రుడు అక్కడికి వెళ్ళి మరి అదంతా అడవిగా ఉంటే ఆ ప్రాంతాన్ని తీసుకొని మన తెలుగు వాళ్ళ యొక్క మరి అందరి యొక్క సహకారంతో దానికి సంబంధించిన ఈ దస్తావేజులు ఇవన్నీ రాసిన ఆయన ఆంధ్ర బ్యాంక్ స్థాపించినటువంటి పట్టాభి సీతారాం అయ్యారు. వాళ్ళ చేత ఆయన చేత అంతా కూడా రాయించి అక్కడ మన వాళ్ళు పివి నరసింహారావు గారు అంటే మన వివి గిరి గారంటే ఆంధ్రులందరూ చాలామంది అక్కడికి వెళ్ళారు. అందరి యొక్క సహకారంతో మొట్టమొదట ఆంధ్రులకు సంబంధించినటువంటి సత్రం అందరికీ అన్ని కులాల వారికి ఆంధ్రులకు అక్కడ వసతి భోజనాదులు అవన్నీ ఉన్నాయన్నమాట. ఆ మానస సరోవరం అంటే అది. అక్కడికి వెళ్ళి మనం ఏ దానికి వార్షిక యాత్ర ఉంటుంది, అందరూ వెళ్ళి తెలిసిన వాళ్ళు అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. ఆంధ్రాశ్రమానికి వెళ్ళామంటే హాయిగా రోజు మానస సరోవర తీర్థం తీసుకుంటున్నట్లే అనమాట లెక్క అక్కడ. ఆ తర్వాతనే వాసుకి కుండ ఉన్నది, అది ఇక్కడ నుంచి 10,000 మంది వచ్చారు. ఇదే సంవత్సరంలో ఒక్కసారి ఇక్కడికి వెళ్తూ ఉంటాం. సీతాకుండ నుంచి 800 మంది వచ్చారు. గౌతమేశ్వరుడు లింగం ఉంటుంది కాశీరాజు మందిరంలో, అక్కడి నుంచి 900 మంది వచ్చారు. ఇలాగే దుర్గాకుండం ఉన్నది, దుర్గాదేవి మందిరం దగ్గర 1,200 మంది వచ్చారు. ఇట్లా రకరకాలండి. అస్సీ సంగమం నుంచి వర్ణాసంగం, అస్సీ సంగం అంటే దక్షిణం కదండి, ఉత్తర తర్వాత వర్ణాసంగం అంటే ఉత్తరం కదా, ఇక్కడి నుంచి అక్కడికి ఉన్నటువంటి రకరకాల ప్రదేశాల నుండి మొత్తం మీద గంగా తీరంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా 8,550 మంది బ్రాహ్మణులు ఈ ఏరియా వాళ్ళు గంగా తీరంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళంతా కూడా స్వస్తివాచకాలు పరుగుతూ దూర్వా తీసుకొని అంటే గరికాయ అక్షతలు తీసుకొని ఆర్ద్రాక్షతలు పండ్లు సుగంధము పూలమాలలు చెబుతూ జయ జయ పలుకుతూ వచ్చారన్నమాట. పూర్ణకుంభ స్వాగతంలాగా వాళ్ళందరూ కూడా మంగళసూక్తాలన్నీ కూడా పఠిస్తూ ప్రణామం చేసుకుంటూ ఆ విశ్వేశ్వరుడి దగ్గరికి వచ్చాడు. వాళ్ళందరికీ అభయం ఇచ్చాడు. వాళ్ళందరూ మీరంతా కుశలంగా ఉన్నారా అని అడిగాడండి ఫస్ట్ జయజీషవ్యుడు. ఈయన చూడటానికి వచ్చినటువంటి క్షేత్ర సన్యాసమై కాశీలో ఉంటున్న తర్వాత బ్రాహ్మణులతో మాట్లాడుతున్నాడు ఆయన. తతస్తే బ్రాహ్మణ ప్రోచు ప్రబుద్ధ కరసంపుడా, వాళ్ళు చేతులు జోడించి ఆ బ్రాహ్మణులందరూ అంటున్నారు, స్వామి మీ క్షేత్రంలో ఉన్న వాళ్ళని కుశలం అడగాలే, కుశలం కాక మాకు అకుశలం, క్షేమం కాక ఇంకా క్షామం ఎందుకు ఉంటుంది, అక్షేమం ఎందుకు ఉంటుంది, మాకు ఎప్పుడు క్షేమమే మీ క్షేత్రంలో ఉన్న వాళ్ళకి అన్నారు. విశేషత కృతోస్మాభి సాక్షాత్ దుర్గోచర, మీ వాళ్ళ మిమ్మల్ని చూచాం అదే మా అదృష్టం. త్వంతం యత్ స్వరూపం శృతయో న విదు పరమార్థత, మీ స్వరూపం వేదములే పరమార్థంగా ఎరుగలేరు, అందువల్ల ఉన్నదే. సదైవ అకుశలం, ఎవరికి క్షేమం ఉండదంటే మీ క్షేత్రం అంటే భక్తి ఎవరికి లేదో వాళ్లకు అకుశలం. మీ క్షేత్రం నందు భక్తి గల వాళ్లకు క్షేమమే ఉంటుంది, కానీ క్షేమం లేకుండా ఎలా ఉంటుంది స్వామి? ముందో 14 లోకాలలో ఏషాం హృది సదైవాస్తే కాశీతు ఆశీ విషద విషాంగద, ఎవరి హృదయంలో కాశీ ఉంటుందో ఈ సంసార విష భయం వాళ్ళకు ఉండదుటండి. ఈ సంసారం అనేటువంటి ఆ విష సర్ప విష భయం ఉండదు వాళ్ళకి. కాశీ అనే ఆ రెండు నామాలను గురించి చెబుతున్నాడండి, అది ఒక్కటి పట్టుకున్నా తరిస్తారనమాట. కాశీ 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 కాశీ, ఇది గర్భరక్షామణి నిర్మంత్ర. గర్భరక్షామణిటండి, గర్భంలో మనం ప్రవేశించకుండా రక్షిస్తుంది. గర్భరక్షామణి మంత్ర కాశీ రహస్యం చెబుతున్నారు. కాశీ వర్ణద్వయాత్మ రెండే అక్షరాలు కాశీ కాశీ కాశీ. ఎస్య కంఠే సదా తిష్టేతో తస్య అకుశలత, కంఠంలో కాశీ కాశీ అంటుంటే వాడికి క్షేమం లేకుండా ఎలా ఉంటుంది స్వామి? సుధాం బిబదియో నిత్యం కాశీవర్ణద్వయాత్మకం, ఈ రెండే రెండు అక్షరాలు, ఇవి బీజాక్షరాలు. ఈ అమృతాన్ని ఎవడైతే తాగుతాడో స నైర్జరీం దశాం హిత్వ సుధైవ పర్యాయతే, ఈ వార్ధక్యం ఉండదు, వాడు అమృతమయుడైపోతాడు. శృతం కర్ణామృతం ఏన కాశీతి అక్షరయుగ్మకం, నోటితోటేమో త్రాగుతూ ఉండాలి, చెవితోటేమో అదే కర్ణ చెవులతో వింటూ ఉండాలి కాశీ అనేటువంటి ఈ అక్షరద్వయాన్ని. నా నసమాగర్ణయేవన పునర్గర్భ, ఎవడైతే వినడో వాడికి మళ్ళీ తప్పదు గర్భవాసం. కాశీ రజోపి అన్మూర్ధ్ని పతేతు అనిలాహతం, గాలికి వచ్చి కాశీ యొక్క ధూళి పడ్డ చూడండి. శ్రీశైలంలో స్వామి మల దగ్గర ఉన్న కుమారస్వామి ఉత్తరపు దిక్కు నుండి కాశీ వైపు నుంచి గాలి వస్తుంటే ఆనందపడుతూ ఉండాలని చెప్పాడు. ఆ కాశీ వైపు నుంచి వచ్చే గాలి ఉత్తరపు దిక్కు నుంచి అందువల్ల అక్కడ ధూళి పడ్డాటండి శిరస్సు పైన. వాళ్ళంతా చంద్రశేఖర మూర్ధులైపోతారటంతా కూడా సారూప్యముక్తిని పొందుతూ ఉంటారు. ప్రసంగతో బియన్ నేత్రపదం ఆనందకా, మన కళ్ళతో ఏదో పని మీద వెళ్ళి కాశీని చూస్తే చాలు. యాతంతేత్ర నజాయంతే నేక్షేరన్ పితృకానను. ఇంకా వాళ్ళు పితృకానం అంటే శ్మశానం చూడరు వాళ్ళు, ఇక మళ్ళీ పుట్టరుగాక పుట్టారు. గచ్చతా తిష్టతా వాపి స్వపత జాగ్రత్తాధవా కాశీత్యేష మహామంత్రో ఏ నజప్తస్స నిర్భయ. మీరు నిలబడండి, నడవండి, కూర్చోండి, నిద్రపోండి, మేల్కోనండి, ఏమన్నా కానండి, కాశీ అనే ఈ మహామంత్రాన్ని మీరు జపించండి, నిర్భయ, మీకు ఈ యముడి వల్ల భయం, సంసార భయం ఉండదు. ఏన బీజాక్షర యుగం, ఇది మామూలు అక్షరాలు కాదు, బీజాక్షరాలు ఇవి, ఇది మంత్రం, మహామంత్రం, ద్వక్షర మంత్రం, ఇది షడక్షరీ మంత్రంలాగా. ఈ బీజాక్షర మంత్రం ఉన్నదే ఈ రెండు అనేది కాశీకి హృదయంలో ధరించినట్లయితే మనకి ఇంకా బీజములు ఉండవు, మన కర్మలన్నీ అబీజములు అయిపోతాయి. ఈ కర్మ బీజములు ఉంటే మళ్ళీ అంకురించి మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. ఆ కర్మ బీజములన్నీ అబీజములు అయిపోతాయి, కర్మలన్నీ నశిస్తాయి విత్తనాలతో సహా. ఇంకా విత్తనాలు నశిస్తే ఇంకా మళ్ళీ కర్మలేమొస్తాయి. అబీజాని భవంచేవ కర్మబీజాని తస్యవై, కర్మబీజములన్నీ నశిస్తాయి. కాశీ కాశీతి కాశీతి జపతో యస్య సంస్థితి, కాశీ కాశీ అని హాయిగా ఎవడుంటాడో. అన్యత్రా విశదస్తస్య పురో, ఎక్కడన్నా ఇతరత్రా ఉన్నా వారాణసిలో లేకుండా వాడికి కూడా ముక్తి వస్తుంది. అందులో ఇటువంటి రహస్యాలు వినడానికే కాశీగణం జాగ్రత్తగా వినాలి. క్షేమమూర్తి రియం కాశీ క్షేమమూర్తిర్భవాన్ భవ, క్షేమమూర్తి త్రిపదగా నాణ్యక్షేమత్రయం క్వచిత్. కాశీలో కాశీ మనందరికీ క్షేమమూర్తి, శుభమును కలుగజేసేటువంటిది, మంగళమూర్తి. కాశీ ఉన్నదే పరమేశ్వరుడు మంగళస్వరూపుడు, గంగానది క్షేమమూర్తి మంగళస్వరూపం. ఈ మూడు ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ కాకుండా ఇంకెక్కడో ఎక్కడ ఉంటుందండి మోక్షం? ఈ మూడు ఉన్నాయి కదా, ఇంకెక్కడున్నాయి ఈ మూడు చెప్పండి. బ్రాహ్మణానామితి వచః క్షేత్రభక్తి వివృతి అని బ్రాహ్మణులు అన్నారండి ఈ మాట విని. గిరిజాకాంత తుతోష నితరాంహర, మీకు క్షేమమా అంటే ఇదంతా మాట్లాడారండి బ్రాహ్మణులు పార్వతీపతితో. ఆయన బాగా సంతోషించి ప్రసన్నుడై, ఓ బ్రాహ్మణోత్తములారా మీరంతా ధన్యులయ్యా అన్నాడు. యేషామిహేదృశీ భక్తి మమ క్షేత్రే అతిపావనే, అతిపా పవిత్రమైనటువంటి నా క్షేత్రమునందు మీకు ఇంత భక్తి ఉందంటే ఇంకా ఏం చెప్పాలి, మీరు చాలా ధన్యులు పొమ్మనం అన్నాడు. జానే సత్వమయా జాత క్షేత్రస్య, ఈ క్షేత్ర సేవన వల్ల మీరంతా సత్వగుణ సంపన్నులైనారయ్యా. ముందు ఈ గుణాలు వదులుకోవాలి, తమోరజ గుణాలు, అంతా సత్వ సంపత్తిని పెంచుకోవాలి మనకు శ్రేయస్సు కావాలనుకుంటే. మీరంతా రజోగుణం పోయింది, నీరజస్కావిత తమస తమస్సు పోయింది, రజోగుణం పోయింది కాశీని సేవించడం వల్ల. సంసార అర్ణవపారగా మీరంతా సముద్ర సంసార సముద్రాన్ని దాటినటువంటి వాళ్ళ కిందనే దాటిన వాళ్ళు మీరంతా కూడా. వారాణశాస్త ఏ భక్తాస్తే భక్త మమ నిశ్చితం, వారాణసికి భక్తులెవరో వాళ్ళు నా భక్తులు, ఇందులో నిశ్చయం ఇది. వాళ్ళంతా జీవన్ముక్తులు, మోక్షలక్ష్మి చేత వాళ్ళంతా కూడా మోక్షలక్ష్మి కరుణ కటాక్ష వీక్షణములకు పాత్రులవుతారు వాళ్ళందరూ కూడా. ఏష్ట కాశీ స్థితో జంతు అల్పకోపి విరోధిత, కాశీలో ఉండే మీరు అల్ప ప్రాణినైనా సరే చివరికి దోమనైనా నల్లినైనా కుక్కనైనా పీలినైనా ద్వేషించారో, తైర్వై విశ్వంభరా సర్వ మయా సహ విరోధిత, ఈ సమస్త భూమండలము నన్ను కూడా మీరు విరోధించిన వాళ్ళ కిందకి అవుతారు. వారాణస్యా స్తుతిమపి యో నిశమ్య అనుమోదతే, ఎవరైనా వారాణసిని గురించి చక్కగా స్తోత్రం చేస్తూ దాని గుణగణాలను చెబుతూ ఉంటే ఆనందిస్తూ బాగా దానికి అనుమోదాన్ని తెలుపుతారో వాళ్ళు ఉన్నదే బ్రహ్మాండం అంతా కూడా సంతోషపెట్టినట్లే అవుతుంది. వాళ్ళు నివసంతి ఏ మత్య అస్మిన్ ఆనందకాననే మమాంతఃకరణే తేవై నివసేయురు అకల్మషాహ, ఈ ఆనందకావనంలో నివసించే వాళ్ళందరూ కూడా నా అంతఃకరణలో ఉన్నటువంటి వాళ్లతో సమానులు అన్నారు. నివసంతి మమ క్షేత్రే మమ భక్తిం ప్రకుర్వతే మమ లింగధరా ఏతో తానేవ ఉపదిశామ్యహం, కాశీలో ఉండాలి నా యందు, కాశీలో విశ్వనాథుని యందు నా యందు భక్తి ఉంచాలి, నా చిహ్నములు ధరించాలి, విభూతి రుద్రాక్ష మొదలైనటువంటి వాళ్ళందరికీ వాళ్లకు నేను ప్రాణోత్క్రమణ సమయంలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉంటాం. నివసంది మమ క్షేత్రే మమ భక్తిం న కుర్వతే మమ లింగధరాయేనో నతానుపదిశామ్యహం, కాశీ క్షేత్రంలో ఉంటూ నా ఎందు భక్తి లేక నా ఈ భస్వ రుద్రాక్షాదులు ధరించకుండా నా గుర్తులు వాళ్లకు నేను అలాంటి వాళ్లకు ఉపదేశం చేయను అన్నాడు. కాశీ నిర్వాణ నగరీ ఏషాం చిత్తే ప్రకాశతే తే మత్పుర ప్రకాశంతే నైశ్రేయస్య శ్రీయావృత. ఎవరికే అయితే చిత్తములో మనస్సులో కాశీ మోక్ష నగరం ప్రకాశిస్తుందో ఆ కాశీ యొక్క వైభవాన్ని గురించి ఆ నామాన్ని గురించి దాని ప్రభావాన్ని గురించి ఎవరైతే నిత్యము స్మరణ చేస్తూ కథ కాశీ కథలు వింటూ ఉంటారో ఆనందంతో ఉంటూ ఉంటారో వాళ్ళ వాళ్ళు నా దగ్గర మోక్ష లక్ష్మితో చక్కగా ప్రకాశిస్తారు అంటున్నాడు. వాళ్ళందరూ కూడా మోక్షలక్ష్మీరియం కాశీ నయేభ్య పరిరోచతే. మోక్షలక్ష్మి అయిన కాశీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్వర్గాన్ని కోరుకుంటారు. ఇక్కడే ఉంది కైలాసంలోకి వెళ్తే విభూతే కదా అని అనుకొని ఎవరైనా కోరుకోకపోతే స్వర్గాన్ని కోరుకుంటే వాళ్ళంతా పతితులు అవుతారు. ఎందువల్ల పుణ్యం పోగానే మళ్ళీ భూలోకంలోకి వస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాశీం సంకాంక్షమాణానం పురుషార్థ చతుష్టయం కింకర. కాశీని కోరుకుంటారనుకోండి, ప్రభావాన్ని వింటూ ఉంటారు, మననం చేసుకుంటూ ఉంటారనుకోండి, ఈ పురుషార్థములున్నయే ధర్మార్థ కామమోక్షములు కింకరులు అవుతాయి. ఇట సేవకులై మీకు ఏమి కావాలంటే అవి చేసి పెడుతూ ఉంటాయి. అవన్నీ కూడా అవన్నీ మనకు సిద్ధిస్తాయి అని అర్థం అనమాట. ఆనందకాననే క్షేత్ర జలత్ దావానలోస్మ్యహం. ఇక్కడ ఈ విషయం కూడా చెబుతున్నారు, నేను ఆనందకాననంలో జగీయమానంగా వెలిగేటువంటి దావాగ్నిని అంటాడు. దావాగ్ని ఏం చేస్తుంది? దగ్ధం చేస్తుంది. ఏమిటి నేను దగ్ధం చేస్తా? కర్మబీజాలన్నీ దగ్ధం చేస్తా. ఇక్కడ మరణించినటువంటి వాళ్ళ యొక్క కర్మబీజములన్నీ దగ్ధం చేస్తాను. విశ్వనాథుడు లింగం అంటే ఒక దావాగ్ని. ఎందుకు దావాగ్ని అంటే కర్మబీజములను దగ్ధం చేసే దావాగ్ని. కర్మబీజాన్ని జంతువునాం జ్వాలయే నేను దగ్ధం చేసేస్తా. దగ్ధం చేస్తే మళ్ళీ మొలుస్తాయండి. నా ప్రరోహయే మళ్ళీ మొలవు. మళ్ళీ చెబుతున్నారండి, నిశ్చయంగా ఉండవని మళ్ళీ గట్టిగా చెబుతున్నారు విశ్వనాథుడు చెబుతున్న మాటలు. వస్తవ్యం సతతం కాశ్యాం జష్టవ్యూహం ప్రయత్నత జేతవ్యవు కలికాలౌచ రంతవ్యా ముక్తిరంగనా. కాశీలో సతతం ఉండండి, ప్రయత్నపూర్వకంగా నన్ను పూజించండి, కలికాలములను జయించండి, మోక్ష లక్ష్మితో విహరించండి, రమించండి. ప్రాప్చాపి కాశీం దుర్బుద్ధిర్యో నమాం పరిసేవ్యదే. కాశీ వచ్చి కూడా దుర్బుద్ధితో నన్ను గనక సేవించకపోయినట్లయితే తస్య హస్తగతాప్యాసో కైవల్యశ్రీ ప్రశస్యతే. చేతికందినటువంటి మోక్షం కాస్త మోక్షం చేతికందిందే, అది పోగొట్టుకున్నవాడు అవుతాడు. కాశీకి వచ్చి కూడా నన్ను పూజించవు. తస్య హస్త ధన్యా మద్భక్తి లక్ష్మణో బ్రాహ్మణ కాశీవాసిన. మీరు కాశీలో ఉంటూ నా యందు భక్తి కలిగి ఉన్నారు, నా చిహ్నములన్నీ ధరించి ఉన్నారు, అటువంటి మీకు ఉన్నదే నేను ఎప్పుడు కూడా. నేను దూరంగాను, కాశిక కూడా దూరం కాదు. యూయం యచ్చేతసో వృత్తే నా దూరేహం నా కాశిక. కాశీ కానీ నేను కానీ మీకు ఎప్పుడు దూరం కామయ్యా. మీకు దాతవ్యో వరకోత్ర వ్రియతమ్మే యథారుచి. ఏం వరం కావాలో కోరుకోండి. నాకు మీరు చాలా ఇష్టమైన వాళ్ళు. ప్రేయాంసో మే యతో యూయం క్షేత్ర సన్యాసకారిణ. క్షేత్రం విడిచిపెట్టకుండా ఒక నియమం తీసుకొని ఈ క్షేత్రంలో మీరు ఉంటూ నేను 80,000 సంవత్సరాలు రాకపోయినా కందమూలాదులు తింటూ ఇంతకాలం నా రాక కొరకు నిరీక్షిస్తూ కాశీని సేవిస్తూ ఉన్నారంటే మీకంటే నాకు ఇష్టమైన వాళ్ళు ఇంకెవరున్నారయ్యా? కాబట్టి మీరు వరాలు కోరుకోండి అన్నాడు. ఇది పీత్వా మహేషాన ముఖక్షీరబ్ధియం సుధాం పరితృప్తా ద్వియా సర్వే ఉవ్రుహు వరముత్తమం. వాళ్ళు బాగా ఆయన ముఖము నుండి స్రవించినటువంటి ఆ అమృత ప్రవాహాన్ని బాగా ఆస్వాదించి ఎంతో సంతోషంతో వరం కోరుకుంటున్నారు. ఉమాపతే మహేశాన సర్వజ్ఞ వరయేషన కాశీ కదాపి నత్యాజ్య భవతా భవతాపహృత సంసార తాపమును హరించే. ఓ విశ్వనాథ, కాశీని మాత్రం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్లకుండా ఉండేటట్లు అనుగ్రహించం, విడిచిపెట్టి వెళ్లకుండా ఉండేటట్లు అనుగ్రహించు. వచనాద్ బ్రాహ్మణానాంతు శాపో మా ప్రభవం తిహ కదాచిదపి కేశాంచిత్ కాశీ. అది కాదండి, ఆయన్నే కోరుకుంటున్నారు, వీళ్ళకి కాదు. మీరెప్పుడు ఇంకా కాశీని విడిచిపెట్టి వెళ్ళొద్దన్నారు. అది మీరెప్పుడు కూడా ఇప్పుడు కాశీ విడిచిపెట్టి 80,000 సంవత్సరాలు వెళ్ళాడు కదా, మీరెప్పుడు కూడా కాశీని విడిచిపెట్టి మాత్రం వెళ్ళవద్దు ప్రభు. ఇంకా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవడు తపస్సు చేసి రమ్మన్నా కాశీని మాత్రం విడిచిపెట్టి వెళ్ళవద్దని మొదటి వరం కోరారు. రెండవది ఏం కోరారంటే, ఎవరైనా బ్రాహ్మడున్నాడే ఏదో వాడికి అసౌకర్యం కలిగిందని కాశీని శపిస్తే మోక్షం లేకుండా ఉండుగాక అని ఆ శాపములు ఇక్కడ వర్తించకుండా వర్తించవుగాక ఆ రకంగా రెండు వరాలు భవిష్యత్తులో జరగబోతున్నది. వేదవ్యాస మహర్షి కాశీని శపించబోతాడు, ఆయనకు భిక్ష దొరకబోయేటప్పటికీ ఆయన శపించినా ఆ శాపం ఏం జరిగేది కాదు, పెట్టేది కాదు. ఇగో ఈ వరం ముందే కోరారు బ్రాహ్మణులు, పరమేశ్వరుడు ఇవ్వను కూడా ఇచ్చాడు. ఆ విషయం ఇక్కడే ముందుగానే సూచింపబడుతున్నాడు. వచనాత్ బ్రాహ్మణానాంతు శాపోమా ప్రభవత్యహ, ఎవరైనా బ్రాహ్మడు ఏదో ఆయన స్వార్థ పని నెరవేరలేదని శపిస్తే ఆ శాపములు ఇక్కడ ఎందుకు పనిచేయవు. కదాచిదపి కేశాంచిత్ కాశ్యాం మోక్షాంతరాయగా, మోక్షమునకు అంతరాయం కాశీలో ఎప్పుడూ కలగకూడదు, మీరు కాశీని విడిచిపెట్టి వెళ్ళకూడదు అని ఈ రెండు వరాలు కోరారండి. తవ పాదాంబుజద్వందే నిర్ద్వంద్వా భక్తిరస్తుతే, వాళ్ళు కాశీలో విశ్వనాథుడు లేనందుకు ఎంత బాధపడ్డారో అన్నమాట. అందుకని ఆ రెండు వరాలు కోరారు. కాశీని వెళ్ళేది ఉండేది మోక్షం కొరకే కదా, ఆ మోక్షానికి విఘ్నం కలిగితే ఇంకా కాశీయం. తర్వాత మీ పాదపద్మముల ఎందు నాకు అచంచలమైన మాకు భక్తి ఉండాలి. ఆకలేవరపాతంచ కాశీవాసం వస్తుమే నిశం, ఈ కళేబరం పడేంతవరకు మాకు కాశీవాసం ఉండాలి. ఇది కాశీలో ఎన్నాళ్ళు ఉండాలంటే ఆకళేబరపాతాంతం, ఇది సిద్ధాంతం. ఆకళేబరపాతంచ కాశీవాస, మా కాశీవాసం ఈ దేహం పడేంతవరకు మాకు ఉండాలి. కిమన్యేన వరేణేశ దేయేశ వరోహిన, ఈ వరం ఇస్తే చాలు స్వామి, ఇంకా ఎందుకు మిగిలిన వరాలు మాకు. అవధేక్ష అంధకుర్వ ఓ వరమన్యం వృణీమహి, మేము ఇంకొక వరం కూడా కోరుతాం స్వామి. తవ ప్రతినిధీకృత్య అస్మాభిః త్వద్భక్తి భావ్యతైః ప్రతిష్ఠితేషు లింగేషు సాన్నిధ్యం భవతోస్త్వేహ, మీరు లేరు కాబట్టి మేమే మీకు ప్రతినిధిగా ఇక్కడ లింగములను ప్రతిష్ట చేసి ఇన్నాళ్ళ నుంచి పూజిస్తూ ఉన్నాము, ఈ లింగాలలో మీరు ఉండాలి అన్నారు ఈ వేలాది మంది బ్రాహ్మణులు వచ్చిన వాళ్ళందరూ. అందులో కాశీలింగములన్నీ కూడా శ్రేయస్సును ఇచ్చేవి, ఏ లింగమును కాదంటానికి వీల్లేదనమాట. అలా అందువల్ల శృత్వేది తేషాం వాక్యాన్ని తథాస్తుతి పినాకిన తథాస్తు అన్నాడు మహేశ్వరుడు. ప్రోచే అన్యోపి వరో దత్తో జ్ఞానం, ఇంకా ఒక్క వరం కూడా నేను ఇస్తున్నానయ్యా, మీరు అడగండి, మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాను. ఇంకా జ్ఞానం ఇస్తే మోక్షమే, జ్ఞానం వల్ల కైవల్యమేగా వచ్చేది. పునఃప్రవాచ దేవేశో నిశామయత, వినండియా బ్రాహ్మణులత్వములారా, మీ కొరకు నేను చెబుతున్నాను, నేను చెప్పినట్లుగా మీరు అనుసరించండి, మీకు శ్రేయస్సు కలుగుతుంది, నేను చెప్పినట్లుగా మీరు చెయ్యండి అంటున్నాడు. హితం వహ మీ మేలు కోరి చెబుతున్నాను, కథయామి అత్ర తత్ అనుష్ఠీయతాం ధ్రువం, నిశ్చయంగా నేను చెప్పినట్లు మీరు అనుష్ఠించండి. సేవ్యో ఉత్తరవహ నిత్యం లింగమర్చ్యం ప్రయత్నత దమో దానం దయా నిత్యం కర్తవ్యం ముక్తికాంక్షివి, గంగానదిని రోజు సేవించండి. కాశీలో ఉన్నటువంటి వాళ్ళు లింగమును ప్రయత్నపూర్వకంగా సేవించండి. ఏ లింగమైనా సరే మీకు దగ్గరలో ఉన్నది, రోజు విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు, మీరు ఎక్కడ ఉంటే ఆ విశ్వనాథుడిగా భావన చేయటమే, లే అక్కడే మీరు లింగార్చన చేస్తూ ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఉండాలి, దమం ఉండాలి, దానం ఉండాలి, ఏదో మీ ఇష్టం కొంత శక్తి కొలది, దయ ఉండాలి, ఇతర భూత దయ ఉండాలి, ముఖ్యంగా చాలా ముఖ్యమైనది దయ. ఈ మూడు కూడానే నిత్యం కర్తవ్యం ముక్తి కాంక్ష, ఏదో పర్వదినాల్లో కాదు, నిత్యం ఉండాలి. కాశీలో ఉన్న వాళ్ళు ఈ నిత్యం ఈ పనులు చేయాలి. మీరు కాశీకి వెళ్ళిన వాళ్ళు గుర్తుంచుకునవలసినవి అన్నమాట. అక్కడ అంతకంటే అక్కడ ఏది ఇచ్చినా శ్రేయస్సు అండి, ఇక్కడ వస్త్రదానం కంటే అక్కడ చేస్తే గొప్పది, ఇక్కడ చేయొద్దని కాదు, అక్కడ ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. శక్తి ఉన్నప్పుడు హాయిగా మీరు తరించడానికి అందరం మనం చేసుకోవాలి. ఇదమే వరహశ్చంచ కథితం క్షేత్రవాసినం, నేను మళ్ళీ చెబుతున్నాను ఈ రకంగా నడుచుకోండి అని చెప్పి చెప్పాడు. ఇంకా మతి పరహితాకార్య వాచ్యం నోద్వేగ కృద్వచ, ఎప్పుడు బుద్ధి ఇతరులకు ఉపకారం చేయాలనే తహతాలాడుతూ ఉండాలి. అంతేగాని ఉద్వేగకరంగా కోపంగా ఆవేశంగా మాట్లాడటం అనేది కాశీలో ఉండేవాళ్ళకి మాత్రం అస్సలు పనికిరాదు. మా మనసాపి జనకర్తవ్యో అకర్తవ్యం ఏనోత్ర విజిగీషుణ, ఇక్కడ జయం పోవా పొందాలి, ఈ కాశీ ఫలము పొందాలి అనుకున్న వాళ్ళు మనస్సులో కూడా పాపం మాత్రం చేయవు. మనసాపి ఎందుకల్ల చేయకూడదయ్యా, ఇక్కడ పాపం పుణ్యం ఎంత గొప్పదో అధిక ఫలాన్ని ఇస్తుందో పాపం కూడా అంతే అధిక ఫలాన్ని ఇస్తుంది కాశీలో, కాబట్టి కాశీలో పాపం చేయొద్దు. ఇక్కడ చేస్తే ఒక బ్రాహ్మణ్య హత్య చేస్తే ఒక బ్రహ్మహత్య ఆపాదకం, అక్కడ చేస్తే కోట్ల మంది బ్రహ్మహత్యం చేసిన పాపం వస్తుంది, పుణ్యం అలాగే వస్తుందిగా. ఒక గాయత్రి జపం చేస్తే పదివేల గాయత్రి, ఒక్క భిక్షుకుడికి భిక్ష పెడితే కోటి బ్రహ్మల్ని కోటి భిక్షుకుల్ని భిక్ష పెట్టినట్టు అన్నాడు, పాపం కూడా అంతే. ఏదైనా ఈ చిన్న పాపంలో ఎవరికి తెలియకుండా ఆయన సర్వజ్ఞుడు తెలియకుండా ఉంటుందే, అందువల్ల అక్కడ పాపం మాత్రం చేయొద్దు అంటున్నాడు. మనసు ఆపితే నా కర్తవ్యం, ఇది రహస్యం, ఇది కాశీ రహస్యం అంటే ఇది. ఇది తెలుసుకొని ఉండాలి. మనసాపి జనకర్తవ్యం ఏనో అత్ర విజిగీషుణ అత్యత్రమక్షయం యస్మాత్ సుకృతం సుకృతేతరం. సుకృతం అంటే పుణ్యం, సుకృతేతరం అంటే పుణ్యమునకు భిన్నమైంది వ్యతిరేక పదం, ఆపోజిట్ ఏంటండి పాపం. ఈ రెండు ఏది చేసినా అత్యుగ్రమే, అది మీ ఇష్టం. మీకు అన్నీ ఎక్కువే కావాలనుకుంటే చేసుకోండి, అభ్యంతరం లేదు. అన్యత్ర యత్కృతం పాపం తత్కాశ్యాం పరిణశ్యతి వారాణశ్యాం కృతం పాపం అంతర్గేహే ప్రణశ్యతి. మీరు ఇతరత్రా చేశారండి, మన గుంటూరులో చేశాం, వారాణసి వెళ్ళేటప్పటికీ ఆ పాపం నశించిపోతుంది. మరి వారాణసిలో పాపం చేశాం, మరొక రోజు చెబుతాం. కాశీలో ఇది మొట్టమొదటి, ఇదంతా కాశీ అనుకుందాం పెద్ద అరౌండ్. దానికి తర్వాత దానికంటే కొద్ది చిన్నదిగా ఉంటుంది వారాణసి, దాని హద్దులు చెప్తాను ఇంకో రోజు, ఇక్కడ లేదు కానీ వేరే పురాణాల్లో. దాని తర్వాత కొద్ది తక్కువలో ఉంటుంది అవిముక్తం, దానికంటే ఇంకా కొద్ది తక్కువలో ఉంటుంది అంతర్గృహం. ఈ రకంగా మనం భావన చేసుకోవాలి కాశీని. మొట్టమొదటిదేమో ఇంతవరకేమో మీకు మూడు భాగాలుగా కాశీని విభజించి చెప్పాం. ఒక భాగం ఓంకారఖండం, మధ్యలో విశ్వనాథ ఖండం, తర్వాత కేదారేశ్వర ఖండం. ఇప్పుడు గుండ్రగా రౌండ్గా తీసుకుంటే పెద్దది కాశీఖండం. కాశీ దానికంటే కొద్ది వర్తులు తక్కువలో ఉండేది వారాణసి, దానికంటే తక్కువలో ఉండేది అవిముక్తం, దానికంటే తక్కువలో ఉండేది అంతర్గృహం అండి. అది అంతర్గృహం అంటే విశ్వనాథుడి యొక్క అంతఃపురం, చాలా శ్రేష్టమైనటువంటి స్థానం అన్నమాట విశ్వనాథుడి అంతర్గృహం అన్నమాట. ఈ ఐదింటికి ప్రదక్షిణలు చేసేటువంటి అంతర్గృహానికి ప్రదక్షిణ చేస్తారు, అవిముక్తానికి ప్రదక్షిణ చేస్తారు, వారాణసికి చేస్తారు. దీని కొలతలు, దీని హద్దులు అన్నీ ఉన్నాయి. కాశీకి కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అది ఇక్కడ ఎందుకు చెబుతున్నామంటే సంగ్రహంగా, వారాణసిలో చేసిన పాపములు బయట చేసినవి వారాణసిలో పోతాయండి, వారాణసిలో చేసిన పాపములు అంతర్గృహంలో పోతాయి. అంతర్గృహ ప్రదక్షిణ చేస్తే ఒక 70 లింగాలు ఉన్నాయి అక్కడ, ఉదయం 5-6 గంటలు నడిచి పడుతుంది, చేస్తే అంతర్గృహంలో పోతాయి ఆ పాపాలన్నీ పోతాయి. అంతర్గృహంలో చేసామనుకోండి అది వజ్రలేపం అన్నారు. వజ్రంతో వజ్రలేపం పోదు, ఏదో గంధం కడుక్కుండా పోయినట్టు పోయేది కాదు ఇది, వజ్రలేపం దానికి ఇంకా కష్టం అన్నారు. అయితే అది కూడా ఏమవుతుందయ్యా, దానివల్ల ఏమవుతుంది అంటే పిశాచ నరక ప్రాప్తి గచ్చచ్చే, అది పిశాచ నరకం వస్తుంది. పైశాచ్య నరకావహం 30,000 సంవత్సరాలు రుద్ర పిశాచాలుగా ఎగుతారండి. ఏది అంతర్గృహంలో పాపం చేస్తే ఏమండి, అయితే రుద్రపిశాచ్యం అవుతారు. మనం ఇక్కడ పాపాలు చేసి రుద్రపిశాచ్యం మనకి ఇక్కడే వచ్చింది అనుకుందాం, మనం కాశీకి వెళితే ఏమవుతుంది, రుద్రపిశాచ్యత్వం పోతుంది. బయట చేసి రుద్రపిశాచ్యాలు బయటనే వచ్చి మనం కాశీ ప్రవేశిస్తే రుద్రపిశాచ్యత్వం పోతుంది. కాశీలో పాపాలు చేస్తే అంతర్గృహంలో రుద్రపిశాచ్యం తప్పదు అనుభవం, బయట చేస్తే కాశీ ప్రవేశంతో పోతాయి. అదే చెబుతున్నాడు, పిశాచ నరక ప్రాప్తి గచ్చత్యేవ బహిర్యది. అంటే ఏంటి, వారాణసికి బయట మనం ఆంధ్రప్రదేశ్లోనో మధ్యప్రదేశ్లోనో మహారాష్ట్రలోనో పాపాలు చేశామండి, కాశీకి వెళ్ళాం రుద్రపిశాచ్యములు అయ్యి వెళ్ళిపోతుంది, కాశీలో చేస్తే అంతర్గృహంలో పోదు. దానికి కూడా ఒక ఉపాయం ఉంది, చివరిలో చదువుదాం. పిశాచ నరక ప్రాప్తి గచ్చత్యేవ బహిర్యది, మూడు రకాల ఉపాయాలు చెప్పారు, అందులో అవి చెబుదాం తర్వాత ఒకరోజు చివరిలో చెప్పుకుందాం. నా కల్పకు ఓటి విశ్యాం కృతం కర్మ ప్రముచ్యతే. మీరు ఏది చేసినా సరేనండి, ఎన్ని కోట్ల కల్పములైనా కాశీలో చేసినటువంటి ఇది మాత్రం అది పుణ్యం కానీ పాపం కానీ నశించదు, పుణ్యం అంతే పాపం అంతే. కాబట్టి కింతు రుద్రపిశాచత్వం జాయతే అత్ర అయుధత్రయం, పాపం చేశారా 30,000 సంవత్సరాలు రుద్రపిశాచాలు. వారాణస్యాం స్థితోయవై పాతకేశ్వర తస్సద, వారాణసిలో ఉంటూ ఎప్పుడు మహాపాపములు చేయటంలోనే రతుడై ఉంటే, ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, యోనిం ప్రాప్త్యాపి పైశాచ్యం వర్షాణామయుతం త్రయం. వాడు ఏం చేస్తాడయ్య అంటే 30,000 సంవత్సరాలు మళ్ళీ పిశాచ యోగాన్ని వేరే జన్మ ఎత్తుతాడు, ఎత్తి పిశాచ యోనిలో వాడు పొంది మళ్ళీ 30,000 సంవత్సరములు అనుభవిస్తాడు అని చెప్పి చెబుతున్నాడు. వారాణసిలో పాపం చేసినట్లయితే పునరత్రయ అంతే అయితే వాడికి మోక్షం లేదా అంటే రుద్రపిశాచ అనుభవం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ కాశీలోనే నివసిస్తాడు, తర్వాత జ్ఞానం వచ్చి మోక్షం వస్తుంది. అంటే కాశీలో నివసించిన వాడు పతితుడు కావడం అనే ప్రశ్న లేదు, కొద్ది ఆలస్యం అంతే, 30,000 సంవత్సరాలు పోస్ట్పోన్ అవుతుంది మోక్షం. మంచిగా సత్ప్రవర్తనతో చక్కగా స్వధర్మానుష్ఠానంతో ఉంటే వెంటనే వస్తుంది, లేకపోతే ఇంకో 30,000 సంవత్సరాలు, ఇంకా పాపాలు చేస్తే ఇంకా కాస్త ఇంకో 50-60,000 సంవత్సరాలు పునరత్ర, అది కూడా చదువుదాం ముందు ముందు వస్తుంది. పునరత్ర ఇవ నివసం జ్ఞానం ప్రాప్స్యసి అనుత్తమం. కాబట్టి ఏంటంటే కాశీలో బయట పాపం చేస్తే కాశీ ప్రవేశంతో పోతాయి ఎంతటి పాపమైనా, కాశీలో అంతర్గృహంలో చేస్తే, వారాణసిలో కాశీలో చేస్తే, అవన్నీ వరుసగా వచ్చినాయి, వారాణసిలో చేస్తే అంతర్గృహంలో నశిస్తాయి. అంతర్గృహంలో చేసిన పాపానికి క్షయం లేదు. వాళ్ళు 30,000 సంవత్సరాలు రుద్రపిశాచం అవుతారు. ఆ తర్వాత ఏమవుతారు వాళ్ళు? మళ్ళీ కాశీకి నివాసం, ఎక్కడ పుట్టినా కాశీకి చేరతారు. అక్కడ వాళ్ళు మామూలుగానే మరణించి తారక ఉపదేశం చెంది ముక్తి పొందుతారు అనేది కాశీ విషయంలో అర్థమైపోయింది. తేన జ్ఞానేధ సంప్రాప్తే మోక్షమాప్చిత్యనుత్తమం. ఏమండి, కాశీలో పాపములు చేశాడు, అక్కడ మరణిస్తే రుద్రపిశాచం, ఆ తర్వాత మళ్ళీ కాశీ ప్రాప్తి, ఆ తర్వాత మోక్షం అన్నారు. కాశీలో పాపాలు చేశాడు, బయటికి వెళ్ళి వచ్చాడు, వాడిగతి ఏంటి? ఎన్ని రకాల కాశీ రహస్యం ఈ అధ్యాయం పేరు. దుష్కృతాన్ని విధాయే బహిహి పంచత్వమాగత. కాశీకి వచ్చి పాపాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ గతి ఏమిటో చెబుతున్నాను వినవయ్యా బ్రాహ్మణోత్తములారా. ఇది విశ్వనాథుడు చెబుతున్న మాటలు. నా గణాలున్నాయి, యామ అనే పేరు కలిగినటువంటి నా గణాలున్నాయి, అవి చాలా భయంకరమైన ఆకారంలో ఉంటాయి, మూసల్లో పోసి వీళ్ళని బాగా వేయిస్తాయి వీళ్ళందరినీ కూడా, క్షేత్రంలో పాపములు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా. తర్వాతనే వీళ్ళందరినీనే నీళ్లు బాగా వర్షాకాలంలో నీళ్లు ఉన్నటువంటి చోట్లలోకి తీసుకొని వెళ్ళి దుర్మార్గుల్ని, అక్కడ జలపక్షులు ఉంటాయి బాగా పెద్ద పెద్ద ముక్కులు అవి పొడుగా, వాటి చేత బాధిస్తూ ఉంటారట తమ రెక్కలతోటి, ఆ ముక్కులతోటి వాటితోటి అట్లా కొంతకాలం ఇది చేస్తారట. ఆ తర్వాతనే హిమంత ఋతువులో బాగా చలిగా ఉంటుందన్నమాట, వాళ్ళ గుడ్డలు ఉండవు. రాత్రింబగళ్ళు హిమాలయ పర్వతాలకు తీసుకెళ్ళి అనేక విధాలుగా వాళ్ళని బాధ పెడుతూ ఉంటారట. ఆ తర్వాత ఎండాకాలంలో ఎడారు భూముల్లోకి పడేసి నీళ్లు ఉండవు, అక్కడ చెట్లు ఉండవు, అక్కడ సూర్యతాపంతో బాధింపజేస్తూ ఉంటారట. దాహం అవుతూ ఉంటుంది, ఆకలి అవుతూ ఉంటుంది, ఈ రకంగా బాధింపజేస్తారు విశ్వనాథుడికి సంబంధించిన యామగణాలు. క్లేశితాస్తే గణ ఇరుగ్రహి యాతనాభిస్సమంతత. ఇట్లా అన్ని ఋతువుల్లో రకరకాల బాధలు పెడతారు వాళ్ళందరినీ కూడా. ఎవరండి, కాశీలో పాపం చేసి బయట మరణించిన వారి విషయం చెబుతున్నాం. ఇత్తం కాలం అసంఖ్యాతం ఆనీయంతే. అసంఖ్యమైన కాలం, ఇన్ని రోజులని చెప్పటల్లా ఇక్కడ, ఇంత పరిమితంగా చెప్పటల్లా మితంగా. అట్లా ఉండి నివేదయంతి తేయామ కాలరాజాంతికే తత. అప్పుడండి వాళ్ళందరూ తీసుకొని వచ్చి కాలరాజు గారి దగ్గర పెడతారు, కాలభైరవుడి దగ్గర. ఎక్కడండి కపాలం వచ్చిన తీర్థం దగ్గర లాట్ భైరవుడు ఉన్నాడని చెప్పామే, భైరవులందరూ కొలువు తీరి ఉంటారు అక్కడని చెప్పి అష్టభైరవులు, అక్కడికి తీసుకొచ్చి ఆయన దగ్గర ఉంచుతారండి. ఆయన వివస్త్రులను చేస్తాడు వాళ్ళందరినీ. పాపం ఆకలితో వీళ్ళంతా బాధపడుతూ ఉంటున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళ చర్మం కూడా వీపు పైన లేకుండా కొట్టబడి ఉంటారు. ఆ రుద్ర వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి రుద్రపిశాచాలతో అనుసంధిస్తారు. అక్కడ పాపం చేసిన వాళ్ళు రుద్రపిశాచాలు అవుతారుగా, చిన్నగా వీళ్ళని తీసుకుని వెళ్ళి ఆ సంఘంలో కలుపుతారు. బయట ఈ రకంగా అనుభవింపజేసి అసంఖ్యాకమైన రోజులు కాలభైరవుడు ఏం చేస్తాడు వీళ్ళని మళ్ళీ రుద్రపిశాచాలు. రుద్రపిశాచ అనుభవం ఎన్నాళ్ళు? 30,000 సంవత్సరాలు. అదైన తర్వాత ఏ ఆహారం ఉండదు, ఇవన్నీ ఉండవు, అంత ఎప్పుడన్నా పెడుతూ ఉంటారు నెత్తురు కలిసినటువంటిది. రుద్రమిశ్రమైంది ఎప్పుడు అప్పుడప్పుడు. ఈ రకంగా మళ్ళీ 30,000 సంవత్సరాలు అయిపోతుందండి. చాలా కష్టపెడతారు. శ్మశాన స్తంభం ఉంటారు, దాన్నే కులస్తంభం అంటాం, దాన్నే లాట్ భైరవుడు అంటాం. ఇది కపాలం వచ్చిన తీర్థం దగ్గర ఉంది చెప్పాం, ఇది కాలభైరవుడి యొక్క సుప్రీంకోర్టు అని. అక్కడికి తీసుకొని వస్తారండి, కంఠమునకు పాశం వేసి లాక్కొని తీసుకొని వస్తారు అక్కడికి. అంటే యామగణములు కొన్ని వేల సంవత్సరాలు బాధలు పడతాయి, తర్వాత కాలభైరవుడి యొక్క ఆజ్ఞతో రుద్రపిశాచాలతో కలిసి 30,000 సంవత్సరాలు. ఆ తర్వాత దాహమైనా మంచినీళ్ళు ఎవరు తీసుకొచ్చి కాలభైరవుడి ముందు మళ్ళీ ఉంచుతారండి. ఆయన దర్శనం వల్లే పాపములు ఏమన్నా ఇంకా మిగిలితే అయిపోతాయి. అందుకే ఆయన పేరు ఏంటంటే చెప్పుకున్నాం, పాపభక్షకుడు. దర్శనం వల్ల పాపములని సంక్షీణ పాపాస్తే కాలభైరవ దర్శనాత్ ఇహ ఇవ దేవినో భూత్వ. కాశీలోనే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తర్వాత జన్మ వస్తుంది. ముచ్చంతేతే మమాజ్ఞయ, నా ఆజ్ఞతో వాళ్ళు ముక్తిని పొందుతారు. కాబట్టి కాశీలో ఉన్న వాళ్ళకి ముక్తి అనేది ఇంకా అందులో ఏమాత్రం లేదండి. 100కి 100 రూపాయలు, ఇందులో ఏ 1% కూడా తగ్గడానికి వీల్లేదు. తస్మాత్న కామయే తత్ర వాంగ్మనఃకర్మణాప్యా. ఎందుకు ఇదంతా చెబుతున్నామో తెలుసండి, వాక్కుతో కానీ మనస్సులోతో కానీ శరీరంతో కానీ కాశీలో పాపం చేయొద్దు. పాపం చేస్తే ఇన్ని పనులు చేయాలి మీరు, ఇన్ని వేల సంవత్సరాలు నా యామగణములతో బాధింపబడతారు, రుద్రపిశాచ అనుభవం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకు మీకు ఈ పాపాలు చేయటం ఎందుకు, ఈ కష్టానుభవాలు ఎందుకని మన హిందూ అనుగ్రహంతో చెబుతున్నాడు. శుచౌపది సదాస్థేయం మహాలాభ. మీరు మహా ఎందుకు కాశీకి వచ్చింది? మోక్షం రావాలని వచ్చారు, మహాలాభం రావాలని వచ్చారు. వచ్చి మరి కాశీలో శుచి అయిన మార్గంలో ఉండండి, సన్మార్గంలో ఉండండి, శుచి మార్గంలో ఉండండి. ఒక మహాపండితుడు కాశీకి అంటే ఇష్టమే వచ్చారు, కాశీకి చాలా కష్టమయ్యా కాశీలో ఉండటం అన్నారు. నేను అందువల్ల ఉండట్లా భయంగా ఉంది నాకు కాశీలో ఉండాలి అంటే. కాశీలో ఉండే అయితే ఒకట్లేండి, అక్కడేదో 30,000 సంవత్సరాలు లేకపోతే ఇంకో 100,000 సంవత్సరాలు అవుతుంది, ఇక్కడ 8 కోట్లు అవుతుందో చెప్పలేంగా సంసార ముక్తి, కనీసం అక్కడ అప్పటికైనా అవుతుంది. అయితే ఆయనకు మొత్తం మీద ఎందుకో ఉండడానికి ఇష్టం లేదు కావాలి, ఆ రకంగా వారు చెప్పారు. మంచి పండితుడేవారు. శుచౌపది సదాస్థేయం మహాలాభం అభిప్సి, మహాలాభం కోరిన వాళ్ళు శుచి మార్గంలో ఉండాలి. నా విముక్తే మృతకశ్చిత్ నరకం యాతి కిల్బిషీ. ఇంతకంటే ఏం కావాలండి? విశ్వనాథుడు చెబుతున్నాడండి కాశీలో ఉన్న బ్రాహ్మణులందరికీ, అవిముక్తంలో మరణించిన వాడికి ఎంత పాపాత్ముడైనా వాడికి నరకము లేదు అని చెప్పాడండి. ఇంతకంటే ప్రమాణం ఇంకేం కావాలండి? అవిముక్తే మృత కశ్చిత్ కిల్బిషి, ఏ పాపి అయినా సరే నరకం యాతి, నరకానికి వెళ్ళడుగాక వెళ్ళడు. అనాశనం, ఒకవేళ నేను నిరాహార ఆహారం తీసుకోకుండా నా భక్తుడు ఎవడైనా మంచి నియమం పోని ఇక్కడ ఉంటే వాడికి మళ్ళీ తిరిగి కోటి కల్పములైనా వాళ్ళకు పునర్జన్మ లేదు. మళ్ళీ మనందరికీ మేలు ఉపకారం చేస్తున్నాడండి మహానుభావుడు అయినటువంటి ఆయన. ఇది ఒక అయిపోవచ్చింది రండి. ఈ శరీరం శాశ్వతం కాదు కదండి, ఎప్పటికైనా నశించేదే కదా. అశాశ్వతం ఇదం శరీరం జ్ఞాత్వా, ఈ విషయం తెలుసుకోండి. పోనీ ఏమన్నా బతికినంతకాలం ఏళ్ళు పెరిగిన కొద్దీ పాపాలు పెరుగుతూ ఉంటాయి, బహుకిల్పిషాలు చేస్తూ ఉంటాం. కాబట్టి మీరంతా కూడా సంసార భయమోచనమైనటువంటి కాశీని సేవించండి అయ్యా. నాణ్య ఇక్కడ అవిముక్తం అవిముక్తం అని వాడుతున్నారు కాశీ అనకుండా, అంటే విడిచిపెట్టకుండా ఉండాలి అక్కడ, అందువల్ల అది అవిముక్తం. నాణ్యత్ పశ్చామి జంతువునా ముక్త్వా వారాణసి, వారాణసి తప్ప ఇంకా కైవల్యం మోక్షం ముక్తులయ్యేటువంటి ప్రాయశ్చిత్తం, పాప ప్రాయశ్చిత్తం కలియుగంలో ఇంకా లేదుగాక లేదు. పాప ప్రాయశ్చిత్తం ఒక్క వారాణసిలోనే ఉంది. జన్మాంతర సహస్రేషు యత్ పాపం, వేల జన్మల్లో మీరు చేసినటువంటి పాపం కూడా అవిముక్తం ప్రవేశిస్తేనే పోతున్నది, అది ప్రవేశ మాత్రంతో అన్ని పాపాలు పోతున్నాయి, అక్కడ ఉంటాయి. మీరు ఇదివరకు కథలు చెప్పుకున్నాం, కాశీ మళ్ళీ కాశీ విడిచిపెట్టి వస్తే మళ్ళీ మనలో చేరుతాయి, అందుకని కాశీని విడిచిపెట్టకుండా ఉండాలి. జన్మాంతర సహస్రేషు ఇంజన్ యోగి, వేల జన్మల్లో యోగిగా ఉంటాడే అలాంటి వాడు ఏది పొందుతాడో ఇక్కడ మరణ సమయంలో అవలీలగా పొందుతాడయ్యా. ఇక్కడ పశుపక్ష్యాది జన్మల్లో ఉన్న వాళ్ళైనా అవిముక్త కాశీలో ఉండేవాళ్ళు వాళ్లకు ఆయువు మూడి మరణించినట్లయితే తేపి యాంతి పరాంగతి, వారు కూడా పరాగతిని పొందుతారు. ఎవరైతే అవిముక్తాన్ని సేవించరో మూఢులు తమో గుణంతో కూడినటువంటి వాళ్ళై, ఏమిటి వాళ్ళ పని అయ్యా అంటే ఈ మలమూత్రాలతో కూడినటువంటి ఆ ప్రదేశంలో మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ గర్భవాస దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారయ్యా. అవిముక్తమును పొంది వచ్చి అక్కడ లింగ ప్రతిష్ఠ చేస్తాడో వాడు అలాంటి మహానుభావుడు కల్ప కోటి శతైరపి, 100 కోట్ల కల్పములు అయినప్పటికీ వాడికి మళ్ళీ తిరిగి జన్మ లేదు. లింగ ప్రతిష్ఠ చాలా గొప్పది ఏం చెబుతున్నాడు. గ్రహ నక్షత్ర తారములు నక్షత్రాలు ఇవన్నా పడిపోతాయి కొంతకాలానికి, అవిముక్తే మృతానాంతు పతనం, అవిముక్తంలో మరణించిన వాడికి పతనం అంటూ లేదయ్యా. బ్రహ్మహత్య చేసినప్పటికీ కూడా తర్వాత కాస్తనే మనస్సు నిగ్రహించుకొని నేను పొరపాటు చేశానని జాగ్రత్తగా సంయుతమైన మనస్సు గలవాడై ఉంటి ప్రాణములు కాశీలో వదిలితే వాడు మోక్షాన్ని పొందుతాడు. అక్కడికి వచ్చి ఇంక చేయకుండా మంచి మార్గంలో లింగార్చనలు అవి చేసుకుంటూ గంగా స్నానం చేస్తాం. స్త్రీలు కూడా పతివ్రతలై ఉండి భక్తితో నాయందు గనక భక్తి గనక ఉన్నట్లయితే, స్త్రియ పతివ్రతాయాశ్చ మమ భక్తి సమన్వితా అవిముక్తే మృతాభిప్రాహ యాంతితా పరమా, అవిముక్తంలో గనక వాళ్ళు మరణించినట్లయితే స్త్రీలకు కూడా ముక్తి వస్తుంది. అయితే ఈ 2 లక్షణాలు, నా భక్తి ఉండాలి, పతివ్రతలు. అత్ర ఉత్క్రమణ కాళేహం స్వయమేవ ద్విజోత్తమ దిశామి తారకం బ్రహ్మ దేహి స్యాత్ జన తన్మయ. ఇక్కడ ప్రాణం పోయే సమయంలో నేనే స్వయంగా, మా వాళ్ళని ఎవరినో పంపి ఇవ్వను, నేనే స్వయంగా తారక మంత్రం, దాంతో తారక బ్రహ్మమయుడు అయిపోతాడు అతడు. మన్మనాభ మద్భక్తో అని చెప్పలేదండి గీతలో కృష్ణ పరమాత్మ అదే చెబుతున్నాడు. నా దగ్గర ఇక్కడే ఉండేవాడు కూడా అలాగే ఉండాలి, నా మనస్సంతా నాకే. మన్మనా మద్భక్తశ్చ మయి సర్వార్పిత, నాయందే మనస్సు ఉంచాలి, నా భక్తుడే కావాలి. నువ్వు ఏది చేసినా గంగా విశాలాక్షి సహిత అన్నపూర్ణ, గంగా విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వనాథ సమర్పణమస్తం చేయాలి. మీరు ఏదన్నా చేయండి, జపం చేయండి, తపస్సు చేయండి, హోమం చేయండి, దానం చేయండి, అంత విశ్వనాథుడు సమర్పణే. మనమేమి కోరుకోవాల్సిన పనుల, ఆయన సర్వజ్ఞుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. మరణం నిశ్చితం, ఇట్లా చేస్తే ఇంకా ఇటువంటి వాడు చక్కగా మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ ఇలాంటి మోక్షం ఇంకెక్కడా లేదు. మరణం నిశ్చయం, పోనీ ఒకవేళ తర్వాత మనకు ఏ గతి వస్తుందో తెలియదు, ఏ నరకాలో ఏ జన్మలో తెలియదు. చాలా తర్వాత గతి కూడా చాలా అసుఖంగా ఉంది. మనమే మనకు ఉన్న ఆ సంపదలేమో చంచలమైనవి, ఏమేమి శాశ్వతం కాదు. అందువల్ల కాశీని ఆశ్రయించండి అయ్యా. అక్కడ ఉన్నదే వెళ్ళినట్లయితే నిర్మలమైనటువంటి మనస్సుతో వాళ్లకు నిర్వాణ లక్ష్మి వాళ్ళని ఆశ్రయిస్తుంది, మోక్ష లక్ష్మి. కాశీలో ఒక్కడిని సంతోష పెడితే చాలండి, న్యాయంగా సంపాదించిన డబ్బుతో త్రైలోక్యమునంతా కూడా సంతోషించినట్లే అవుతుంది. ఒక్కడు గనకనే ఒక్కడు సంతోషిస్తే కాశీలో ఆ మోక్షనగరంలో ఉన్నటువంటి మనుషుణ్ణి గనక బ్రాపమార్థ స్థితే నిత్యం బ్రాహ్మణ ప్రణయామితం, వాళ్ళని అందరూ కూడా సంతోషిస్తారు అని చెప్పి చెబుతున్నాడు. దివోదాసు రాజర్షి కాశీని ధర్మంగా పరిపాలించాడు, అందుకేనయ్యా ఈ దేహంతో పాటు నా దగ్గరికి వచ్చి తర్వాత మళ్ళీ పునరాగమనం లేని స్థితిని పొందాడు. కాశీలో ఇంత చక్కగా పరిపాలించాడు కాబట్టి ఇక్కడ యోగము, జ్ఞానము, ముక్తి ఒకే జన్మలో వస్తాయి. ఇక్కడ మిగిలిన చోట్ల ఒకే జన్మలో రావు. అవిముక్తాన్ని పొందండి. మీరు ఇంకా ఏది నైమిషారణ్యం బదలి అని అక్కడికి ఇక్కడికి పోవాకండి. నాణ్యత ఆగచ్చే తపోవనం, ఇంకా ఏ తపోవనానికి మీరు వెళ్ళవద్దు. అవిముక్తానికి వచ్చి మోక్షం సుదుర్లభం జ్ఞాత్వ, కాబట్టి మీరంతా కాశీలోనే ఉండండి. మోక్షం అనేది అంత తేలిగ్గా వచ్చేది కాదు. ఈ సంసారం చాలా భయంకరమైంది. అందుకని మీరేం చేస్తారు, ఇప్పుడంటే విమానాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు రైళ్లు విమానాలు లేవు, నడిచి వెళ్ళాలి. రాళ్లతో కాళ్ళు విరగ్గొట్టుకుంటే ఇంక రాలేరుగా. అక్కడ ఉండండి, రాళ్లతో కాళ్ళు విరగ్గొట్టుకొని మీరు కాశీలో ఉండండి. ఇదివరకు నడిచి రావాలి కాబట్టి రాలేదు. అశ్మనా చరణ ఊహత్వ కాలమత్ర ప్రతీక్ష, రాళ్లతో కాళ్ళు విరగ్గొట్టుకొని కుంటి వాళ్ళయి ఎప్పుడు రోజులు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండండి కాశీలో. నా గణాలు మీరు వెళ్ళిపోతూ ఉంటే దుర్బుద్ధితో నవ్వుతూ ఉంటాయి, అరే రే మోక్షభూమి అని కాశీని విడిచిపెట్టి వెళ్తున్నారే అని కరతాళధ్వనులతో గేలి చేస్తాయిరా మిమ్మల్ని అంటున్నారు. ప్రాప్య వారాణసీ పుణ్యం సిద్ధిక్షేత్రం అనుత్తమం పరినిష్క్రాంతమన్యత్ర కష్ట జంతువు మతిర్భవేత్తు, ఎవరు వెళ్తాడండి ఇది ఇట్లాంటి సిద్ధిక్షేత్రాన్ని విడిచిపెట్టి వచ్చి కూడా. ఎక్కడ కూడానే మహాదానముల చేత కూడా ఇతరత్ర ఫలం రాదు. అవిముక్తంలో ఒక్క గవ్వ దానం చేసిన అంతటి ఫలితం వస్తుంది. ఒక్క లింగాన్ని ఇక్కడ పూజిస్తే చాలండి, ఇంక ఇతరత్ర తపస్సులు ఎందుకు అన్నాడు. ఇది అది శ్రేష్టం, ఇతరత్ర తపస్సు శ్రేష్టమా, ఇక్కడ ఒక్క లింగార్చన శ్రేష్టమా అంటే ఒక్క లింగార్చన. ఇక్కడ లింగార్చనమే, కాశీలో లింగార్చనే శ్రేష్టం. అంటే రోజు ఏదో దేవాలయానికి వెళ్ళాలి, లింగాభిషేకం చేయాలి, అంటే మన ఇష్టం వచ్చినట్లు పత్రం పుష్పం ఇవ్వాలి. ఇతర తీర్థములలో కోటి గోవులను గనక విధివత్తుగా ఇస్తే ఎంతటి పుణ్యం వస్తుందో. కాశీలో ఒక్కరోజు ఉంటే అలాంటి పొందుతాడయ్యా. అటువంటి వాడు కాశీలో ఒక్కరోజు ఉండేవాడు కాశీవాసే అంతకంటే గొప్పవాడు. ఇతరత్ర కోటి బ్రాహ్మణులను భుజింపజేసిన వాడి కంటే వారాణసిలో ఒక్కడిని భుజింపజేసినటువంటి వాడు అంత గొప్పవాడు. కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో తులాపురుష దానం చేత సంతృప్తి పరిస్తే ఎంత వస్తుందో. కాశీలో ఒక్కడికి భిక్ష పెడితే ఎంత పుణ్యం వస్తుంది. మమేహ పరమం జ్యోతి, నా పరంజ్యోతియే ఏడు లోకములను కూడా అతిక్రమించి పైదాకా ఆక్రమించి ఉన్నదయ్యా ఈ కాశీలో ఉన్నటువంటి విశ్వనాథలింగం. పృథివీ అంతేపి ఏ లింగం అవిముక్తం స్మరంతి, ఈ భూమి ఎందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అవిముక్తాన్ని స్మరిస్తారో పాపముల నుండి విముక్తులవుతూ ఉంటారు. ఎంతటి పాపములైనప్పటికీ అస్మిన్ క్షేత్రేతు ఏనాహం దృష్ట, నన్ను వచ్చి ఇక్కడ చూచినా సరే, తాకినా సరే, పూజించినా సరే వాళ్లకు నేను మళ్ళీ తారకాన్ని ఉపదేశిస్తాను. తారక జ్ఞానాన్ని ఇంకా మళ్ళీ వాళ్ళు తిరిగి జన్మించరు. యో మామిహ సమభ్యత్య మ్రియతే అన్యత్ర, ఇక్కడ నన్ను చాలా కాలం ఉన్నారు, నన్ను పూజించారు, వాళ్ళ యోగము అక్కడ మరణించలేదుగో మా చూకుల సత్యాయన గారి శాస్త్రి గారి లాగా. అన్యత్ర కుత్రచిత్ ఎక్కడో వెళ్ళి మరణించారు, ఏమంటే వాళ్ళ స్థితి 18 ఏళ్ళు ఉండి కాశీలో మరణించాలి, ఆయన స్థితి ఏంటో చెబుతున్నారు. జన్మాంతరేపి మాం ప్రాప్య సవిముక్తో భవిష్యత్తి, జన్మాంతరంలో కాశీకి వచ్చి అతడు విముక్తిలో పొందుతాడయ్యా. ఇచ్చుక్తు ఆ క్షేత్రమాహత్యం దియానామగ్రతోహర పశ్చతామేవ తేషాంతో తత్రైవ అంతర్హితోభో, అందరూ చూస్తూ ఉండగా బ్రాహ్మణులకు ఎవరికి కనిపించకుండా అంతర్ధానం చెందారు. మిగిలిన దేవతలందరికీ కనిపిస్తూనే ఉంటారు. ఆ బ్రాహ్మణులకు మాత్రం కనిపించకుండా ఇంకా ఏతేపి సాక్షాత్ విరూపాక్షం ప్రత్యక్షీకృత్య బాడబాహ. ఎంతో సంతోషించారు ఆ విరూపాక్షుణ్ణి చూచి. వారి వారి ఆశ్రమాలకు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళారు. వాళ్ళంతా కూడా వెళ్ళి మళ్ళీ వాళ్ళు లింగార్చనాపరణులు అయిపోయినారు. పఠిత్వా పాఠయిత్వా చ రహస్యాఖ్యానం, ఇది కాశీ రహస్యం. ఈ ఆఖ్యానాన్ని ఎవరైతే చదువుతారో లేక చదివింపజేస్తారో, ఇప్పుడు ఈ దేవాలయ మేనేజ్మెంట్ వారిలాగా శ్రద్ధాళు పాతగైర్ ముక్త శివలోకే మహీయతే, అలాంటి శ్రద్ధాళువులు పాపముల నుండి విముక్తులు పొంది శివలోకంలో ఉంటూ ఉంటారు. ఇది స్కందపురాణే కాశీఖండే క్షేత్ర రహస్య కథనన్నామ చతుష్టష్టితమోధ్యాయ సమాప్త. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీశివాయ నమః. మంగళం శ్రీమహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీ కే సంగే
మాతా పార్వతీ చ సంగే
హర హర మహాదేవ శంభో
హర హర మహాదేవ శంభో
కాశీ విశ్వనాథ గంగే
కాశీ విశ్వనాథ గంగే
మాతా పార్వతీ కే సంగే
మాతా పార్వతీ చ సంగే
విశ్వస్య కళ్యాణమస్తు
విశ్వస్య కళ్యాణమస్తు
ధర్మస్య జయోస్తు
ధర్మస్య జయోస్తు
అధర్మస్య నాశోస్తు
అధర్మస్య నాశోస్తు
ప్రాణిషు సద్భావనాస్తు
ప్రాణిషు సద్భావనాస్తు
గోవధస్య నిషేధోస్తు
గోవధస్య నిషేధోస్తు
లోకస్య కళ్యాణమస్తు
లోకస్య కళ్యాణమస్తు
స్వస్తి.